ഞാൻ ദീപാവലി പണി കഴിഞ്ഞു. ദീപാവലി പണി ഞാൻ പുറാണുള്ള എത്രയോ ദീപാവലി പണിയെങ്കിൽ മാനസംസ് എവിടെയും ചക്രമൊഴി കഥകളും ഈ പിടിയിലായി വിവരത്തെ കാലഘട്ടം ഈ പുറാണാളുകൾ ഏതാണ്ടേ ഉദയം വരും ലക്ഷ്മി ഉദയം വരും മീനന്ത രാഷ്ട്രം എന്തു മീനന്ത രാഷ്ട്രം സ്നാനം ചൂഷി ലക്ഷ്മിദേവി ആരാധിച്ച് ലക്ഷ്മിദേവി പൂജിച്ചു സായന്ത്രം വരപ്പ് ഉപവാസമുണ്ട് സായന്ത്രം ദീപാവലി എഴുന്നേൽക്കുന്നു. അപ്പൊ മോചനം ചെയ്യുന്ന ദീപാവലി ഒക്കെ പണ്ടൊക്കെ വസ്താറാവുമ്പോൾ അതായത് പുതിയ പുതിയ കൂടെ എത്ര ഈ പുറാണുകളാണ് കളിപ്പിച്ചുള്ള മധുര എക്കണം ചോദിച്ചിട്ടുണ്ട്. മധുര കളിപ്പിച്ചുണ്ടോ ഈ വീടിന് കോസം ലക്ഷ്മിദേവി ആരെയും പൂജിച്ചോട് പറ്റുക ആരെയും സന്നഗ്രഹം ഉപവാസം ചെയ്യാതെ ആരെയും എക്കുറ്റിനേക്കും അന്തരം മാമൂലിക ചിന്തിക്കുന്നുണ്ട് എക്കു അധികമായി ചിന്തിക്കും അങ്ങനെ അധികമായി ചിന്തിക്കും അതൊക്കെ ശാസ്ത്രങ്ങളെ എങ്ങനെയുണ്ട് ഉടനെ ഒരു സ്നാനം ചെയ്യുന്ന മൂന്ന് രാഷ്ട്രം കൊഞ്ചിനുള്ള മൂന്ന് രാഷ്ട്രം ഏഴ് ദിവസം ഏഴത്തോട്ട് ഞാൻ ബാല സ്നാനം ചെയ്തു എന്നെ പറയുന്നുണ്ട് എനിക്ക് സ്നാനം ചെയ്തു ലക്ഷ്മിദേവിനെ ആരാധിച്ചു സായന്ത്രം വരെ ഉപവാസമുണ്ട്. ഇവിടെ രംജാൻ പണ്ടകളോ മുസ്ലിംസ് എതിർക്കുന്ന മണം മുസ്ലിംസെ കുറിച്ചുണ്ട്. രംജാൻ പണ്ടകളോ മുസ്ലിംസ് ആയിരുന്ന ഉപവാസം എല്ലാ ചേസ്കാരം സൂര്യ അസ്തമിച്ചാൽ രംജാൻ പണ്ടല്ലാതെ ബോധിച്ചത് അതായത് ദീപാവലി ഉറക്കം ദീപാവലിയുടെ ഒക്കെ ഉറക്കമാണ് ആ ദീപാവലിയാണ് എനിക്ക് ഏർപ്പെടുന്നുണ്ട്. അനേക പുറാണാളിലും അനേക പത്രത്തിലൊക്കെ രാമചന്ദ്രമൂർത്തിന് പട്ടാഭിഷേകം അതിന്റെ വേദന രാമചന്ദ്രമൂർത്തിന് പട്ടാഭിഷേകം അതിന്റെ വേദന ദീപാവലി അന്തരം സന്തോഷം അയോഗ്യത വിനിയോഗിച്ചുകൊണ്ടാണ് പക്ഷെ നടക്കാശ്വരം സംഹാരം ചെയ്തിട്ടുണ്ട് ചോദിച്ചിട്ടുണ്ട്. ക്ഷീരസമുദ്രാന്ന് ദേവത്തിനും രാക്ഷസവാടി മരണം ചിട്ടമല്ല ലക്ഷ്മി ദേവി ആർജിച്ചിട്ടുണ്ട് രോഗന് ചന്ദ്രദേവി ലക്ഷ്മിദേവി അന്തരവും ആർജിച്ചിട്ടുണ്ട് രോഗന് രക്തക്കാല ഗാഥകളുണ്ട്. കാരണം ഏതിനെ മാത്രമേ ദീപാവലി മന ഹിന്ദു മതങ്ങളോ മുഖ്യമായിട്ടുണ്ട് പണ്ടന കാരണം ഇതിന് ഉപവാസം ചെയ്യുന്നത് ചാലാ പ്രധാനമാണ് ലക്ഷ്മിദേവി അനുഗ്രഹം പാത്രത്തിലോട്ട് ആ രോഗം ഉപവാസം ചെയ്തു ദീപം മുക്ഷം ഇപ്പോഴത്തെ പേര് മുക്ഷിക്കാതെ ലക്ഷ്മിദേവിക്ക് വിട്ടു ദീപം ദീപം ഒരുവിനിഷ്ടം നമ്മുടെ ദീപം ഞാനാണ് വിഷ്ടം വിജയാലക്ഷ്മി വിജയാലക്ഷ്മിന്റെ ഉജ്ജ്വല കൂടെ ലക്ഷ്മി വസ്തു ഞാൻ ഹൈദരാബാദിലോ നമ്മൾ ചോട്ടേ ഫാർമസിയിലോ പനിചേസ്തുന്നത് മലയാളം ഏതോ അഹമ്മദാബാദ് ഈ മദ്യം ട്രാൻസ്ഫർ ചെയ്യാൻ വെളിപ്പിയാണ് నేను ఏం చేస్తారంటే ఫార్మసీలో వచ్చేస్తున్నాను పలానా ఫార్మసీలో అన్నారు రీసెర్చింగ్లో చేస్తున్నానని చెప్పారు కెనడాలో పిహెచ్డి చేశాను ఫార్మసీలో అన్నారు వేదాలాపంగా అటెండ్ మనం అడగకూడదు వేదాలాపంగా మీ శాలరీ ఎంత అన్నారు మీకు వేదాలం నెలకు 150,000 అన్నారు మీకు ఏంటంటే నెలకు 150,000 అన్నారు నేను కెనడాలో పిహెచ్డి చేశాను కదా మనకి 5,000 అది తల్లిదండ్రులు ఆంధ్రుడు కాదు అహ్మదాబాద్ ట్రాన్స్ఫర్ చేయించి వెళ్ళిపోయారు కేవలం జీతం కోసం కాదు జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం అహ్మదాబాద్ వెళ్ళిపోతున్నానని చెప్పారు నెలకు 150,000 గీత విద్య ఆయన చదువుకున్న విద్య వల్ల లక్ష్మిని తీసుకొచ్చు విద్యాలక్ష్మి అంటే లక్ష్మి దేవి అందరికీ అవసరమే అయితే లక్ష్మి నిగ్రహించుకోవాలి అంటే ధనాన్ని నిగ్రహించుకోవాలి ధనాన్ని నిగ్రహించుకుంటే మన అభివృద్ధిలోకి వస్తాం అది నిగ్రహించుకోలేకపోతే మన ధనమే మనం పతనం చేస్తాం అదే ఇంతకుముందు రామకృష్ణ గారితో మాట్లాడాలి మీరు బాగా సంపాదించుకుంటున్నారు మీ అబ్బాయిలు బాగా సంపాదిస్తున్నారు అమెరికాలో ఉంది అంత దానం అంటే నాకు సొంత ఖర్చులు ఏముంది ఎవరైనా మంచి పనులు చేస్తున్నాను ఇలా బిల్లు కట్టడం ఇంకోటి ఇంకోటి నాకు సొంత ఖర్చు అంటూ నేను సిగరెట్లు కావాల్సిన సినిమాలు కానీ నాకు సొంత ఖర్చు అంటూ ఏం లేదంటే ఎవరైనా మంచి పనులు చేస్తాను ఇంతకుముందు రామకృష్ణ గారు అన్నారు చాలా సంతోషం ఏంటంటే మనకి ధనం పుణ్యం సంపాదిస్తే ధనం వల్ల మంచిగా మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది మళ్ళీ పుణ్యం జ్ఞానం సంపాదించడానికి సహకారం చేస్తుంది ధనం వచ్చిందని మనకు ఆట వదిలేస్తే వినయం వదిలేస్తే వెర్రలేకపోతే ఆ ధనం పోవటమే సరికదా మనకేంటంటే భవిష్యత్ జీవితంలో మరణానంతర జీవితంలో చెడ్డలోకాలు వస్తాయి కానీ మంచి లోకాలు కాదు ధనమే కాదు వివేకం కూడా తెలుగు కూడా ధనం నిజమైన ధనం ఏంటంటే జ్ఞానమే. రామకృష్ణ పరమహంస గారికి బాగ్యంగా చూస్తే ధనం లేదు ఆయన ధనవంతుడే ఎందుకంటే అది జ్ఞానమే ధనం అనుకున్న ఆత్మజ్ఞానానికి మించిన ధనం ఎక్కడుంది ఆత్మజ్ఞానానికి మించిన శాంతి ఎక్కడుంది ఆత్మజ్ఞానానికి మించిన సుఖం ఎక్కడుంది అది నిజమైన ధనం జ్ఞానం కూడా వివేకం కూడా ధనంతో సమానం. అన్నం తినటం కంటే జీర్ణం చేసుకోవడం కష్టం పుస్తకం చదవటం కంటే అర్థం చేసుకోవడం కష్టం డబ్బు సంపాదించడం కంటే దాన్ని సద్వినియోగం చేయడం కష్టం. వాటిలో నా అనుభవం చెప్తున్నాను వీటికి ఒక 100 మంది ధనవంతులను చూసుకుంటే 100 మంది ధనవంతులు ఉన్నారనుకోండి 100 మంది ధనంలో ధనాన్ని సద్వినియోగం చేసేవాడు ఎంతగా ఉంటారంటే 100 మంది ధనవంతులు మీరు తీసుకుంటే ధనాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు వీరికి 10 మంది ఉంటారు. ఉపనిషత్తులు ఏమని చెప్పారంటే ఈ ఇతరులకు ఉపయోగించే ధనం అంతా కూడా భవిష్యత్తులో ధనం అంతా నీటిలో వచ్చేస్తుంది ఎవరైనా ఉపాధికి మనం సహాయం చేసాం అనుకోండి, ఆ ఉపాధి కూడా నీగా నీకు అలాగని అది మంచి పని చేసినటువంటిది ధనం కాదు. అది ముఖ్యంగా ఏంటంటే ఒక మంచి మాట కూడా ధనం. ధనం అంటే కేవలం రూపాయికాయలే కాదు, లేదా కొబ్బరి చెట్టుకున్న కొబ్బరికాయలే కాదు, ఒక మంచి మాట కూడా ధనం. ఇంకా ఒక మంచి మాట అనేది మందికి శాంతిని కలగదు. తర్వాత ఒక మంచి పని కూడా ధనం, ఆ మంచి పని 10 మందికి ఉపయోగపడదు, అది కూడా ధనం. స్థితితో సమానం. ఇంకా అంతకంటే ఇంకా గొప్పది ఏంటంటే మనం ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏం పని చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఇవన్నిటికంటే గొప్పది ఏంటంటే మన హృదయంలో ఎలా జీవిస్తున్నాం. భగవంతుడి చేసింది మనకు ఆత్మజ్ఞానం. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే హృదయంలో ఉన్నాడు, అంతర్జ్ఞానంలో ఉన్నాడు. శివుడు అంటే శుభాన్ని ఇచ్చేవాడు, వాసుదేవుడు అంటే యాచించినవాడు. ఈ శివుడనే మాటే భగవంతుడికే వర్తిస్తుంది, వాసుదేవుడు అనే మాటే భగవంతుడికే వర్తిస్తుంది. కానీ హృదయంలో భగవంతుడు రామకృష్ణరావు గారికి ధనం నిలబెట్టి ఈ హాలు కట్టారు. మరి మన అందరికీ అంత ధనం ఉందా లేదు, మనం చేయాలి, మన దేశాన్ని దేవాలయం కానీ తయారు చేసేసుకోవాలి. అందరూ కట్టడాలు కట్టలేదు కదా, అందరికీ అంత చిరు ఉండకపోవచ్చు కదా. మన దేహాన్ని దేవాలయం కింద చేసేసుకుంటే హృదయంలో ఉంటుంది సద్వస్తువు, సత్యవస్తువు ఈశ్వరుడు మనకి దక్కుంట. అందరూ గొప్ప బాధ్యంగా మరి ఈనాడు మంచి పని చేయాలంటే ధనం ఉండాలి. మరి అందరూ ధనవంతుడు అంటే ధనవంతుడు కాదు, మన దేహాన్ని దేవాలయంగా తీర్చిదిద్దుకుంటే లోపల పరమేశ్వరుడు మనకి మనకు స్వరూపంగా చేస్తాము. అంటే మనం ఏం చేయాలి సాధన అంటే కేవలం ఒక పూజ జరిగితే పరిమితం చేయటం 24 గంటలు బహు జాగ్రత్తగా మొత్తం 24 అవర్స్ కూడా 24 గంటలు కాదు, ప్రతి క్షణం కూడా బహు జాగ్రత్త అతి జాగ్రత్తగా బహు జాగ్రత్తతో మెరుగుగా జీవించాలి. శారీరక ఆరోగ్యం మంచిదే, మానసిక ఆరోగ్యం కూడా మంచిదే, కానీ అక్కడ కూడా సరిపెట్టుకోకూడదు. ఆత్మజ్ఞానం సంపాదించాలి. దేవి పొందిన తర్వాత దానికి మించి జ్ఞానం ఏదైనా తెలుస్తుందో, దేవి తెలుసుకున్నాడే ఇంకా తెలుసుకోవాల్సిందంటే నీ దేవి జరగదు, దేవి తెలుసుకున్నాడు నీకు బ్రాహ్మణ స్థితి కలుగుతుంది, దేవి తెలుసుకున్నాడు జీవితంలో సమానమైన గృహంలో కాదు పరమ లేదని తెలుస్తుందో, దాన్ని సంపాదించు, దాన్ని సాధించు, దాన్ని తెలుసుకో అర్జున అని భగవంతుడు చెప్తారు. అంటే మన అందరం ఏంటంటే జీవితం పట్ల ఆ లోపల మనం ఏ వస్తున్నాయితే తెలుసుకోవాలనుకుంటున్నాం, మన గమ్యం ఏంటో ఆ గమ్యం పట్ల ప్రేమ ఉండాలి, లక్ష్యం ఉండాలి, దాన్ని చేరుకోవాలన్న కాంక్ష ఉండాలి, దాన్ని చేరుగా ఆ ఆత్మజ్ఞానం వైపు చేరుకునే ఆ లక్ష్యం వైపు అటువైపు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ తలంపులు అడ్డొస్తున్నాయి, ఏ ఆలోచనలు అడ్డొస్తున్నాయి, మనుషులు ఎవరు అడ్డొస్తున్నారు, మన లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి ఎటువంటి మనుషులు అడ్డొస్తున్నారు, ఎటువంటి తలంపులు అడ్డొస్తున్నాయి, ఎటువంటి సంకల్పాలు అడ్డొస్తున్నాయి చూసుకుని మనలో మనం అనాలిసిస్ చేసుకుని పరిశీలన చేసుకుని తీసుకు పక్కన పెట్టాలి. అది సాధన. సాధన కూడా చాలా వివేకం ఉండాలి. సాధన అంటే అవి అంటే మనకు వచ్చే తలంపులు ఎటువంటివి వస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది తలంపుకి మాటకి పనికి సంబంధం ఉంది. మనకి ఎటువంటి తలంపులు వస్తే అటువంటి పనులు చేస్తాం, మళ్ళీ ఆ ఎటువంటి పనులు చేస్తే దానికి సంబంధించిన తలంపులు మళ్ళీ వస్తామంటే నువ్వు ఏ అలవాటులోంచి విడుదల పొందుదాం అనుకుంటున్నావు, ఏ తలంపులోంచి విడుదల పొందుదాం అనుకుంటున్నావు, రిపీటెడ్గా అలవాట్లో ఉన్నాం, రిపీటెడ్గా తిరిగి తిరిగి ఆ పని చేస్తున్నాం, తిరిగి తిరిగి నీకు ఆ తలంపు వస్తాయంటే తిరిగి తిరిగి నువ్వు అలవాట్లో ఉంటే కర్మ చక్రం నుంచి కర్మ బంధం నుంచి నువ్వు విడుదల కాలేదు అని శాస్త్రం చెప్తాను. ఏదో చెడు తలంపు వస్తుంది అనుకోండి, మనం ఆ చెడు తలంపుని ఎన్నో పనిలో మార్చేసాం అనుకోండి, ఆ పని చేస్తే మళ్ళీ చెడు తలంపు తిరుగుతుంది. కాబట్టి ఇలా చెడు తలంపు అక్కడే ఆపేసామని పని చేయకుండా నిన్నగా బలహీనం అవ్వదు. తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తినే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చేసే సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఆధ్యాత్మిక సాధనలో భాగమే. నేను పొద్దున 10 నిమిషాలు పూజ చేశాను, 5 నిమిషాలు ధ్యానం చేశాను, అదే కాదు సాధన. ప్రతి క్షణం కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదో మనం బాగు చేసుకోవడానికి చూడాలి, కానీ ఇతరులను ఎవరిని విమర్శిస్తూ కూర్చుంటే వాళ్ళు పాడవరు మనం పాడైపోతాం. జ్ఞాపకం పెట్టుకోండి అమ్మా, కొన్ని అది కొన్ని కొన్ని విషయాలు యథానికి పనికిరావు, పరానికి పనికిరావు. నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు ఎంతమంది మన జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. మామూలుగా మన భక్తులు అడుగుతూ ఉంటారు, కాలేజీలో చదువుకునే పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు ఏంటంటే మన జ్ఞాపక శక్తి తక్కువగా ఉండాలి. జ్ఞాపక శక్తి పెరగాలంటే ఉపాయం ఏంటంటే మనకి పనికిరా అనే విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి, అవి ముందు మర్చిపోవచ్చు. మన కుటుంబానికి పనికిరావు, మనకి పనికిరావు, భౌతికంగా పనికిరావు, అది జ్ఞాపకం వస్తుంది మనకి. ఇంకా మనం అవన్నీ జ్ఞాపకం వచ్చాను కానీ మనం పాడము, ఎవరు వచ్చి మనం పాడవడం మనమే పాడైపోతాం. ఎవరైనా పాడైపోతే అది కారణం ఇది కారణం అనుకుంటే అది కాదు, మనమే పాడైపోతాం. అంటే మనం మర్చిపోయిన విషయాన్ని ఉంటుంది పాడు. మర్చిపోతే ఏ విషయం అయితే మనకి జ్ఞాపకం ఉండాలనుకుంటున్నాము, ఏ విషయం అయితే ముఖ్యమైన అనుకుంటున్నాము, అది మరుగు కాదు, నిరంతరంగా జ్ఞాపకం ఉంటుంది. జ్ఞాపక శక్తికి ముఖ్యమైన మార్గం అది. మర్చిపోయి పూర్తిగా మర్చిపోవాలి. ఇప్పుడు గోడ అవసరం మనుషులు ఎలా కనపడతారు, గోడ కట్ చూసినట్టు ఉంటారు. మర్చిపోయి కంప్లీట్గా మర్చిపోవాలి. మనకు అవసరం లేదు, మనకు ఉపయోగపడదు ఈ మాట. ఈ కరెంట్ ఎక్కువ వస్తుంది, ఇది మనకు ఉపయోగపడదు అన్నప్పుడు మనం ఎదురయ్యాలి. కంప్లీట్ ఎలా ఎదురయ్యాలంటే మీ రోడ్డు మీద ఉమ్మేస్తే ఆ ఉమ్మ గురించి మళ్ళీ మీకు కలం తెలరాదో, ఆ కలం తెలవదు. మర్చిపోయే విషయాలు కంప్లీట్గా మర్చిపోతే మనకు ఏ విషయాలు అయితే జ్ఞాపకం ఉండాలి, జ్ఞాపకం ఉంటాయి, అంతేకాదు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అది మెదడులో ఉన్నటువంటి అది ఒక రకమైన మిస్టర్, అది మెదడులో ఉన్న మహిమ. మీరు ఇంటికే పరిశ్రమ తీసుకోండి, మీరు పనికైనా ఎక్కువ జ్ఞాపకం వస్తుంది. అవన్నీ మర్చిపోండి, మీరు పనికొచ్చేవన్నీ జ్ఞాపకం వస్తుంది. ఒకసారి ఏసు క్రీస్తు అతని భక్తులు ఒక సముద్ర తరణి నడిచి వెళుతున్నారు. అక్కడ ఎవరు కూర్చుని సముద్ర బీచ్, ఆ బీచ్ దగ్గర కూర్చుని యేసుక్రీస్తుని తిడుతున్నారు. అది యేసుక్రీస్తుని చూసి తిడుతున్నారు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు అనేది ఎంత మంచి వాళ్ళు ఉన్నారు, ఎవరు ఆ చిచ్చేవాడు, వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అన్నాడు. ఎవరి దగ్గర అతని భక్తులు దగ్గర, పరాయి వాళ్ళ దగ్గరికి అతను కూడా అతని భక్తులు ఉన్నారు, అతను అనుచరులు. ఎంత మంచి వాళ్ళు వీళ్ళు అన్నాడు. ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు, మీరు వాళ్ళ మంచి వాళ్ళు అంటున్నారు, ఈ పరస్పరం ఏదన్నా ఉండదు. వాళ్ళేమో మిమ్మల్ని తిడుతున్నారు, మీరేమో వాళ్ళు చాలా బుద్ధిమంతులంటే మంచి వాళ్ళని చెప్తున్నారు. ఈ పరస్పరం ఏదన్నా ఉండాలి, ఏ మనిషిని వాడుకున్నది వాడిస్తాడు, కానీ వాడికి ఏమి వాడు ఇవ్వలేదన్నాడు యేసుక్రీస్తు. చిక్కు చేతనైన వాడు చిక్కులో పెడతాడు, విమర్శలు చేతనైన వాడు విమర్శలు చేస్తాను అంటాడు. వాడు మన ఇంటికి తిరుగుతున్నారు, వాళ్ళకి అంతకంటే ఏమి చేతగాడు. వాళ్ళకి మంచి మాటలు మాట్లాడటం ఆవిడ చేతగాడు, ఆవిడ మాట్లాడే మాటలు మాట్లాడటం మాట చేతగాడు. యేసుక్రీస్తు చెప్తాడు ఏమీ కాదు, ఏ మనిషి అయినా తనకు ఏమి ఇవ్వలేదు, తనకు ఉన్నదే ఇతరులకు ఇవ్వలేదు. రామకృష్ణ గారు అంటే సంథింగ్ ఏదో ఉంది కాబట్టి సమాజానికి ఉపయోగపడుతున్నారు. ఆయన ఎవరు నచ్చింది అయితే నచ్చింది ఏం చేయండి కాదు, సంథింగ్ ఏం చేయగానే వస్తుంది. అసలు జుట్టు లేనప్పుడు గొడవలు చేసుకుంటారు, కళలు చేసుకుంటారు. కానీ మన జాగ్రత్తలు మన కలకాలు మన మెదడు అన్ని చేయడం అన్ని అవయవాలు కంటే చివరికి ముందు కంటే కూడా మెదడు ముఖ్యం, సహస్రాలను చాలా ముఖ్యం. అంటే మన ఆలోచన కూడా అమృతంతో సమానం, వివేకం విడిచిపెట్టకూడదు. ఆ విచక్షణ జ్ఞానం, ఏది ఆత్మ ఏది ఆత్మ కాదు, ఏది నిత్యం ఏది నిత్యం కాదు, ఏది సత్యం ఏది సత్యం కాదు, దేని గురించి మన జీవితం అంతా వృధా చేసుకుంటున్నాం, దేని అసలు మన గమ్యం ఏంటి, మన దేని ఏంటంటే విచారణ అవసరం. ఇవాళ రాజాని దేవరపాలెం రాజాని తినసురం గారిని అడిగాను, మీరు రామనామం చేసుకుంటున్నారా, కృష్ణనామం చేసుకుంటున్నారా, శివనామం చేసుకుంటారు, ఏ నామం చేసుకుంటారా, ఏ మీ భగవాన్ విచారణ చేసుకుంటున్నారు, మీ భగవాన్ చెప్పిన మీ భగవాన్ చెప్పిన విచారణ చేసుకుంటున్నాను, రోజుని రోజు చేసుకుంటున్నాను, భగవాన్ ఇందులో తలపెట్టుకుంటాను, రోజు అది విచారణ చేసుకుంటాను, నామం చేసుకుంటారు అని చెప్తారు. కరెక్ట్ గా చెప్తారు. అలాగే చెంచురమ్మ గారు మానేశారు, మన నామం మానకూడదు, ఇదే అవి అది పట్టించింది. అది విచారణ మార్గం అంటే జ్ఞాన మార్గం, కర్మ మార్గం, భక్తి మార్గం, విచారణ మార్గం, జ్ఞానం మార్గం. భగవంతుణ్ణి పొందటానికి అనేక మార్గాలు ఉన్నాయి. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు చెప్పారో భగవంతుడు, అన్ని మార్గాలు ఉన్నాయి భగవంతుని పొందటం, భగవంతుని పొందటం ఒక మార్గం కాదు. కేవలం భగవాన్ ఏం అక్కర్లేదు, భగవంతు ఏది వాడు ఉన్నాడు, పరమాత్మ అనేది వాడు ఉన్నాడు, పరిపూర్ణమైన విశ్వాసం ఉన్న వాళ్ళు బాగుపడతారు, బాగుపడుతుంది కదా, ఆ పరమాత్మ సాక్షాత్కారం పొందుతారు. మనకి విశ్వాసం ఉంది లేదని అంటాం, లేదు ఉండవలసినంత లేదు. ఎంతమంది ఈశ్వరుడు ఉన్నాడని విశ్వాసం ఉంది, కానీ ఉండవలసినంత లేదు. బాగా డబ్బున్న వాళ్ళకంటే, బాగా కీర్తున్న వాళ్ళకంటే నా అనుభవం మీద చెప్తున్నాను. అంటే నేను చాలా ప్రాంతాలకు వెళ్తున్నాను, కానీ మనుషులు చూసి ఇస్తుంది పుస్తకాలు కలిగి చెప్పడం కాదు, మనుషులే నాకు పుస్తకాలు. ఇదే పుస్తకం ఎవరికైనా పెట్టుకుంటాం సపోర్ట్ కోసం, మీరే మాకు పుస్తకాలు, మీరే మన భగవద్గీత ఎవరంటే మీరే. మేము అనేది ధనవంతులు చూశాం, బాగా కీర్తున్న వాళ్ళని చూశాం, అధికారంలో ఉన్న వాళ్ళని చూశాం, బాగా డాక్టరేట్లు పుచ్చుకుని పీహెచ్డీలు అవి పుచ్చుకున్న వాళ్ళని చూశాం. కానీ ఆశ్చర్యం నేను చెప్తున్నాను, అందరికంటే ఎవరు శాంతిగా ఉన్నారంటే, ఎవరు సుఖంగా ఉన్నారంటే, ఈ స్ట్రాంగ్ బిలీవర్, ఈ ఫరం బిలీవర్ ఇన్ ఫేత్. భగవంతుని సంకల్పం ఎవరికైతే పరిపూర్ణమైన విశ్వాసం ఉందో, భగవంతుని ఏది నిర్ణయించాడో ఈ ఉపాధికి అది జరుగుతున్నటువంటి దృఢ సంకల్పం ఎవరికైతుందో, వారి జనకాల చదువు లేకపోయినా ధనం లేకపోయినా శుభ్రంగా పెట్టుకోవడంలో బతుకుంటారు. అది కాదు బతికేసి మనకి శుభ్రంగా బతికేస్తున్నారు. ఇది వేలాది మంది పరిశుద్ధి చెప్తున్నాను, వాళ్ళకైతే అది చదువు లేదు, అది కాలేజీలో చదువుకోలేదు, లేదా భగవద్గీత ఉపనిషత్తులే ఉపన్యాసాలు చెప్పలేదు. దర్ ఫరం యూనివర్స్ ఇన్ ఫేత్, దర్ స్ట్రాంగ్ యూనివర్స్ ఇన్ ఫేత్, దర్ డెడికేటెడ్ సోర్స్. భగవంతుడు అనేవాడు ఒక ఉన్నాడు, భగవంతుడి నిర్ణయం ప్రకారం జరుగుతుంది, భగవంతుడి సంకల్పం ప్రకారం జరుగుతుంది, మన సంకల్పం దండగ. భగవంతుడి సంకల్పానికి మన సంకల్పంతో ఏకీభవించవలసింది. భగవంతుడు ఇష్టమే మన ఇష్టం, భగవంతుడి సంకల్పమే మన సంకల్పం. ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మనకంటే తేలిగ్గా అనిపిస్తుంది. ఎలాగంటే ఈ కష్టం భగవంతుడికి తెలియకుండా వచ్చిందే. పై ఈ మధ్య నాకు కష్టం వచ్చినా అని అడిగాను నేను. ఎలా మీరు ఏం బాధపడలేదు, మా మీద కష్టం రాకముందు ఎలా ఉన్నారు, వచ్చిన ఎలాగే ఉన్నారు అంటారు. ఇదైనా నాకు తెలిసే భగవంతుని తెలియకుండా నాకు ఈ కష్టం వచ్చిందా అన్నాడు. అన్నాడు నేను తిరిగి అడిగాను. అయితే భగవంతుడికి తెలియకుండా ఎలా వస్తుంది, భగవంతుడికి తెలిసి వచ్చిందని. భగవంతుడికి తెలిసి వచ్చినప్పుడు మీరైనా మీ ఉపన్యాసాలు చెప్పడం, రచనలు చేయడం, పెద్ద పెద్ద పూజలు చేయడం, పెద్ద పెద్ద పూజలు ఏమి చేయడం, విజ్ఞానం యాగాలు చేయడం, ఏమి చేయలేదని భగవంతుడికి తెలుసు. ఎవరు ఏమి అన్నీ చేసిన వాళ్ళు ఎటువంటి స్థితిలో వస్తున్నారు, ఈ కష్టం ద్వారా భగవంతుని ఆ స్థితి కంటే ఎక్కువ స్థితి ఇవ్వడానికి ఈ కష్టం నాకు పంపాడని అనుకుంటున్నా అన్నాడు. గాడి ఆరుగురు వాడు ఏడుగురు వాడు గురువు నాకు అనిపించింది, వాడే నా గురువు. ఈ పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేసేవాడు అందరికంటే, పుస్తకాలు రాసేవాళ్ళకంటే, ప్రసంగాలు చేసేవాళ్ళకంటే అంటారు. నేనేం పెద్ద ఈ కార్యాలు చేయలేదు, నాకు అక్షరాలు రావు, పైసలు లేవు, కానీ భగవంతుని ఏ కష్టాన్ని పంపినా అలాంటి ప్రసాదం అనుకుంటున్నాను. మనం భౌతికంగా సరే సరే, భౌతికమే కాదు అది, నన్ను స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తిని ఒక కుదుపు కుదిపి నేను ఒక వ్యక్తిని తీసుకెళ్తాను. ఇది భగవంతుడి పనేనా, భగవంతుడు ఇచ్చిన దయ అనుకుంటున్నాను, భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అనుకుంటున్నాను. ఇదిగో కష్టం కష్టం అనుకోవటం లేదు, భగవంతుని దయ అనుకుంటున్నాను కదా అని చెప్తాడు. అయితే అనుకున్నాను నా దగ్గర ఇది నేను మోక్షాన్ని పొందించాను. వాళ్ళకేం చదువు లేదు, అది ఉన్నది వాళ్ళు నేర్చుకుని రోజు ఈశ్వరు ఉన్నాడంటే చదివేనని విశ్వాసం. ఈశ్వరు సంకల్పం లేదు గౌరవం, ఆయన ఇష్టం మన ఇష్టం, ఆయన సంకల్పం మన సంకల్పం, ఆయన ఎలా ఎక్కడ కూర్చోబడితే అక్కడ. ఇంకా వాడికేముంది, వాడికి ఏముంది, అంత శాంతి వాడికి, ఎది చూసిన శాంతి, ఎవరైనా మాట్లాడితే శాంతి, మాట్లాడకపోతే శాంతి, ఎవరైనా పలకరిస్తే శాంతి, పలకరించకపోతే శాంతి, అంత ఈశ్వరుని ప్రసాదం. మనం కూడా ఇతరులను విమర్శించడం కాదు, మనం మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. ఇతరులను విమర్శించిన వాళ్ళు పాడైపోతాం, మనల్ని మనం విమర్శించుకుంటే మన వివేకం పెరుగుతుంది, విచారణ పెరుగుతుంది, ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది, హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. ఉదాహరణకు చూడండి, మనం మన తెలివితేటలు ఎలా ఉంటాయంటే, ఆయన ఆ పార్లమెంట్ మెంబర్ గారు సరిగ్గా చేయటం లేదండి, ఆ ఎమ్మెల్యే గారు బాగా చేయటం లేదండి, మీ మంత్రి గారు బాగా చేయటం లేదండి, ఆ అందరినీ విమర్శిస్తూ కూర్చుంటాం. మన తప్పు మనకు తెలియదు, అది ఎన్నుకున్నవాడు మనమే కదా. ఆ ఎమ్మెల్యే గారిని ఎవరనుకున్నారు, మనం ఎన్నుకున్నాం. ఈ పార్లమెంట్ మెంబర్ గారిని ఎవరనుకున్నారు, మనం ఎన్నుకున్నాం. ఆ మంత్రి గారిని ఎవరనుకున్నారు, మనం ఎన్నుకున్నాం. మనం ఎన్నుకుని మనమే తీసుకోలేదు, వాళ్ళు చెడ్డవాళ్ళు కదా, మనం చెడ్డవాళ్ళు. మనం ఓట్లు వేసే వాళ్ళకి ఎమ్మెల్యే పదవి వచ్చిందే, మనం ఓట్లు వేసి వచ్చిందే, మనం ఓట్లు వేసే వాళ్ళకి మంత్రి పదవి వచ్చిందే, మనం ఓట్లు వేయకుండా మంత్రి పదవి వచ్చిందే. ఇంగ్లీష్ భాషలో సానికండి, ఇంకా జ్ఞాపకం తెచ్చుకోండి. ఇంగ్లీష్ భాషలో సానిక ఏంటంటే, మీ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారని ముఖ్యం కాదు, ఆ దేశంలో ఓట్లు వేసి జనం ఎటువంటి వాళ్ళు, ఆ పరిపాలన చేసేవాళ్ళ రోలర్స్కి ఓట్లు వేసి జనం ఎటువంటి వాళ్ళు. ఎవరికి వచ్చిన చోట మనకు వచ్చి అంటే మనకు తలకాయ వేయడం చెప్పడం అంటే మీకు పూర్వవేడుకుని చెప్తున్నాను. ఆలోచన పెంచుకోవాలి. ఏదైనా వివేకం జాగ్రత్త ఎవరైనా చెప్తే, ఎవరైనా ఒక మంచిది చెప్తే వాడు అందరూ ఉపయోగపడే మాటలు ఏమన్నా, మనకు ఉపయోగపడే మాటలు ఉన్నాయి, విచారణ చేసుకుని ఉపయోగపడే మాటలు కంప్లీట్గా హాల్లోని మీరు మర్చిపోవాలి. ఉపయోగమైన మాటలని ఐదు మాటలు పెట్టుకోవాలి. మీరేం చేస్తారు, ఉపయోగపడే మాట్లాడి ఇప్పుడు వదిలేస్తారు, ఉపయోగపడే మాట్లాడిన బొడలు పెట్టుకుంటారు. నాకు జ్ఞాపకం చెప్తే రాకపోతే మీకు ఉపయోగపడే మాటలు జ్ఞాపకం పెట్టాను, మీ మెదడు అక్కడ ఖాళీ అయితే ఇంకా మీ మెదడనే గదిలో ఖాళీ ఉంటే కూడా ఉపయోగపడే మాటలు ఇక్కడ కూర్చోవడం మనకి లోపల కింద అక్కర్లేదు. ఉదయంలో యోగంలో మనకు అక్కర్లేదు. మనకు కావాల్సి ఇంకా రంగు కావాలా, తీరు కావాలా, ఆ తక్కువ ఉద్యోగం అక్కర్లేదు. అందుకంటే లోతులోకి వెళ్ళిపోయి వెళ్ళిపోతున్నాం. ఇంకా రంగు బాగుందా లేదా, ఆ పేరు బాగుందా లేదా. నేను ఇంటికి వస్తాననుకోండి, ఓ ప్లేట్లో నాకు పాయసం ఇస్తాను, ప్లేట్లో పెట్టి పాయసం ఇస్తాను అనుకోండి, ఆ ప్లేట్ ముఖ్యమా లేదా ప్లేట్లో పెట్టిన పాయసం ముఖ్యం? నాకు ప్లేట్ ఇవ్వడం కోసం మీరు ప్లేట్ ఇవ్వలేదు, పాయసం కోసం ప్లేట్లో పెట్టి అక్కడ ఇచ్చారు, ఆ పాయసానికి ఏదో ఆధారం ఉండాలని. అంటే ప్లేట్ ముఖ్యం కాదు, లోపల ఉన్న పాయసం ముఖ్యం. అలాగే ఈ రూపంలో మనకేదో మనిషి పుట్టాడు, అది పుట్టడం పుట్టడమే ప్రభావం, పుట్టడం అంటే శరీరం రావడం, అదే రోగం. నిజాలు చరిత్రంపులు వస్తున్నాయనుకోండి, ఏదో అసూయమో మరొకటి మరి ఇచ్చుకో రోజు వస్తున్నాయనుకోండి, కొంతమందికి ఇంకా ఏ మేరకంటే మెడికల్ థింకింగ్ తప్పించాలి, పాజిటివ్ థింకింగ్ ఉండదు. ఆ మెడికల్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఆరోగ్య కాదు ఆజ్ఞాన కార్యంగా పతనం అయిపోతా ఉంటారు. డౌటింగ్ సామస్లు అంటాడు, బలిబుల్లో కూడా వస్తుంది, ప్రతిదానికి డౌట్. వేలాది చదివి భగవంతుడు ఉన్నాడు లేదా భగవంతుడు ఉన్నాడు లేదా రోజు డౌట్ పడి అసలు చదువులేని వాడు తొందరగా బాగుపడతాడు, అది భగవంతుడి మీద పడిపోయిన విశ్వాసం ఉంటుంది. ఈ డౌటింగ్ సామస్లు ఎవరు బాగుపడి ఏం చేసింది లేదు. ఇది చోటు మీరే ఉంటుంది దానిలో నిండుతుంది. అది భయం నుంచి ఎంతకాలం మాట్లాడుతూ ఉంటుందంటే మనకి చావంటే భయం, మరణం ఆత్మానికి భయం వేస్తుంది. మరణం అంటే ఎవరు చనిపోతారు, దేహం చనిపోతుంది. దేహమే ఆత్మ, దేహమే సత్యం, దేహమే సర్వస్వం. ఈ ప్రకృతి ఆశ్రమం, ప్రకృతి ఆశ్రమం వచ్చేసి వాళ్ళు మీ గారు బాగుంది, ఆరోగ్యం బాగుంది, ఇలా పొట్టటే ముక్కలు తిన్నాం, ఆనవే ముక్కలు తిన్నాం, ఇంక 24 గంటలు ధ్యానం చెప్పి తింటూ ఉంటాం. ఇలా మోషన్ బాగానే అయిపోయింది, ఇంక 24 గంటలు వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది ఏంటి, దేహమే దేహం ఆరోగ్యం ఉండాలంటే అంటే అదే గమ్యం కాదు. అలా మనస్సు కూడా మానసిక ఆరోగ్యం అవసరమే, కానీ అదే గమ్యం కాదు. లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు ఉపాయం, దేహం కండిషన్ లో ఉండాలి, మనసు కండిషన్ లో ఉండాలి, ముందుకు కండిషన్ లో ఉంటాను. కండిషన్ ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం అవసరం కాబట్టి ఆ లక్ష్యాన్ని రీచ్ అవడం కోసం ఈ కండిషన్ లో ఉండాలి. అని ఇది భయం. అలాగే నువ్వు కాణిగాంతో మనస్సు ఉన్నానుకో, నీ కాణిగాంతో నీ మనసు కూడా, నీ మనసు నీ కాని మనస్సుతో కూడా నువ్వు దాదాపు గాలి నిద్రలో మనం ఉన్నాం అనుకోండి. గాలి నిద్రలో మనకి దేహం సమస్య కానీ మనసు సమస్య కానీ, మనం నేను ఏమంటుంటాం, ఆ నేను సమస్య కానీ, ఆ నేను లోపల ఉందా బయట ఉందా, ఎక్కడి నుంచి వస్తాను, ఏంటో ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది, ఈ మూల తలంపు మూల నుంచి వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, అదేమి లేదు. జీవభావం లేదు, దైవభావం లేదు, ప్రకృతి భావం లేదు, గాఢ నిద్రలో ఏది లేదు. ఒక కుల సమస్య కానీ, ఒక మత సమస్య కానీ, ఒక దేశభక్తి కానీ, గాఢ నిద్రలో ఏది లేదు. ఈ దేహమే నేనని దేహం చెప్పడం లేదు. లోపల ఒక తలంపు చెబుతాం నీ దేహం నేను, ఆ తలంపు లోపల ఉందా బయట ఉందా, నేనేం చెప్పింది లోపల ఉందా బయట, ఇప్పుడు విచారణ చేస్తున్నాను కానీ గాఢ నిద్రలో ఈ విచారణ కూడా లేదు. కానీ గాఢ నిద్రలో మనం ఉన్నాం లేదా, అక్కడ మనకు ఆత్మస్ఫురణం ఉందా లేదా, చైతన్య స్ఫురణం ఉందా లేదా, అది ఇప్పుడు కూడా ఉంది. జాగ్రత్త అవస్థలో ఇప్పుడు కూడా ఉంది. ఆ స్థితిని తెచ్చుకోవటమే అదే ఆత్మజ్ఞానం. కాశీలో శాంతి ఉంది, అరుణాచలంలో శాంతి ఉంది, ఇంకెక్కడో శాంతి ఉంది, ఇంకెక్కడో శాంతి ఉంది అని ఎలా తిరుగుతూ ఉంటాం. వేలాది జన్మలు, లక్షలాది జన్మలు ఆత్మజ్ఞానంలోనే శాంతి ఉంది, సత్యజ్ఞానంలోనే శాంతి ఉంది, హృదయంలోనే శాంతి ఉందని అది మరిచిపోయాం. ఎక్కడో ఉందో ఎక్కడో ఉంది అనుకుంటాం. శాంతి మన హృదయంలో ఉంది, మన పండవలసింది కూడా మన హృదయంలో ఉంది, మన ఉపాసన చేయవలసింది కూడా మన హృదయంలో ఉంది. మన హృదయంలో ఉన్న బండారాన్ని విడిచిపెట్టి రోడ్డు మీద పింక ముక్కలు నిలుపుకుంటున్నాం మనం, ఉన్నదంతా మన హృదయంలో ఉందనే విషయం అది గమ్యమే. అది ఎక్కడ తీసుకోవాలనే విషయం మర్చిపోయి, డెస్టినేషన్ మర్చిపోయి, గోల్ మర్చిపోయి. ఇది భగవాన్ ఏమంటున్నారంటే మమ్మల్ని ఈ మార్గంలో ప్రయాణం చేయమంటారు. భగవాన్కి మనస్తత్వం జనాలు పూజ చేసుకునే అలవాటు లేదని అంటే మీకు ఏ మార్గం అయితే తేలిగ్గా ఉందో, సులభంగా ఉందో, ఈజీగా ఉందో ఆ మార్గంలోనే మీరు ప్రయాణం చేసి భగవంతుని పొందండి. అనుకరణ వద్దు, అది అనుకరణ పిరికివాడి లక్ష్యం. ఎవరెవరు చేస్తున్నారో మీరు చేయకండి, మీ అంత స్థితి మీరు చూసుకోండి. అది మీకు ఏ మార్గం బహు సులభంగా ఉందో, బహు తేలిగ్గా ఉందో ఆ మార్గంలో మీరు ప్రయాణం చేసి భగవద్ అనుభవం పొందవచ్చు. ఎవరంటే శరణాగతి అంటే భక్తులు శరణాగతిని దీన్ని అంటాడో దాన్ని జ్ఞానం జ్ఞానం అంటున్నారు. అంటే శరణాగతి జ్ఞానంతో సమానం అంటే పరిపూర్ణ శరణాగతి వల్ల కూడా దేహము నేను అనే తలంపు నశిస్తుంది. పరిపూర్ణ శరణాగతి వల్ల శవబుద్ధి నశిస్తుంది, దేహబుద్ధి నశిస్తుంది. పరిపూర్ణ శరణాగతి వల్ల శవబుద్ధి నశిస్తుంది, ఆత్మబుద్ధి కలుగుతుంది, దైవబుద్ధి కలుగుతుంది. అదే ఒక పద్ధతి. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? మూల తలంపు మూలంలో ఉన్నాడు. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళి మనం ఆ మూల తలంపు మూలాన్ని దర్శించిన భగవద్ అనుభవం కలుగుతుంది. వెంచిన మూల తలంపు మూలంలో ఉన్నాడు. కాబట్టి రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు, దేవుడు ఎక్కడ ఉన్నాడు? వైకుంఠంలో ఉన్నాడు. కైలాసం నారాయణ లోకం, వైకుంఠం విష్ణు లోకం, ఇలాగే పోతే శివుడు లోకం, కైలాసం బ్రహ్మదేవుడు లోకం, సత్యలోకం, అక్కడ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడని ఏమి చెప్పలేదు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్న. అది వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడని చెప్పలేదు. అలా వైకుంఠం ఇప్పుడు మనం ఎన్ని మరి వెనక్కి మన జోడపాలం పంపేస్తారు. ఎందుకంటే అది వ్యవహారం సత్యం కానీ పారమార్థిక సత్యం. కైలాసానికి వెళ్ళి వెనక్కి పంపేస్తాడు, మరి నా శాతం ఎందుకు రమ్మంటారు. ఇంకెప్పింది ఆ కైలాసం కూడా వ్యవహారిక సత్యం కానీ పారమార్థిక సత్యం కాదు. ఈ రూపం కూడా వ్యవహారిక సత్యమే, ఈ నామం కూడా వ్యవహారిక సత్యమే. ఒక్క చైతన్యం తప్పించు, ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, నివృత్తి ఇది క్రియేటెడ్ బై ది మైండ్. ఈ హృదయంలో ఉన్న సత్యం తప్పించు, బ్రహ్మము తప్పించు అని మనుషులు కల్పించింది, మతాల మనుషులు కల్పించింది, కులాల మనుషులు కల్పించింది. భగవంతుడు ఉన్నవాడు ఒకడే. అంతే ముస్లింలకు ఒక దేవుడు, క్రైస్తవులకు ఒక దేవుడు, హిందువులకు ఒక దేవుడు, ఇంకో మతానికి ఇంకో దేవుడు, బౌద్ధులకు ఒక దేవుడు. ఇవన్నీ మనకి ఉన్న దేవుడు ఒక్కడే. ఇంతమంది దేవుడు లేరు, ఇవన్నీ మతాలు కల్పించిన దేవుడు. 10 మంది దేవుడి కంటే ఈ దేవుడి కంటే ఆ దేవుడు గొప్పవాడని చెప్పొచ్చు. ఉన్నవాడు ఒక్కడైతే గొప్పవాడే అని చెబుతాం. ఈ మతాలని, ఈ కులాలని రాజకీయ నాయకులు శుభ్రంగా వాళ్ళ రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు. ఈ మతం మనం వాళ్ళు పట్టడానికి లేదు, రాజకీయాలకు ఉండదు. ఈ కులాలు కూడా ఎలక్షన్ లో ఈ కులాన్ని పేరు తీస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో ఉద్రేకపరుస్తారు మనం. మనం ఉద్రేకం ఎమోషన్ ఎక్కువ, మనకు ఆలోచన తక్కువ, ఉద్రేకం ఎక్కువ. ప్రతి మనిషికి కూడా ఆలోచన తక్కువ ఉంటుంది, ఉద్రేకం ఎక్కువ ఉంటుంది. భాగవతంలో మాట ఈ హృదయంలో అంటే సాగులేని సత్పదార్థాన్ని ఎవరికి ప్రేమ లేదు. ఇంకే శరణం లేదు అసలు. ఆ బ్రాకప్ పట్టుకుంటుంది ప్రతి వాడు దేహమే నేను, నేనే దేహి, దేహమే నేను. ఆ దేహం చుట్టూ తిరుగుతాడు, లోకం చుట్టూ తిరుగుతాడు, ఒలకట్లోకి వెళ్ళే వరకు ఆ రెండు వాడు కాదు. మనసు ఎక్కడ ఉందంటే దేహం పెట్టండి, మనసు ఎక్కడ ఉందంటే లోకం లోకమే పెడతాడు. నిరంతరం దేహం అయితే వాడు మనస్సు ఉంటుంది, లోకం అయితే వాడి మనస్సు ఉంటుంది, ఏదో గొప్ప అయితే వాడి మనస్సు ఉంటుంది. ఇంకెక్కి అసలు ఏదైతే ఈ హృదయంలో ఏ విధమైతే ఉందో, ఏ బ్రహ్మం అయితే ఉందో, ఏ వాసుదేవుడు అంతర్యాముగా ఉన్నాడు, వాడు ఏదైతే అసలు మీ మనస్సే తెలియదు, అసలు మీ మనస్సే జరగటం లేదు. ఏంటి సాధించు కాని దాని వైపు, కాని దాని వైపు మీ మనస్సు వాడుకోండి. కానీ ఏదైతే ఎవరో దాని వైపు అసలు మనస్సు జరగటం లేదు అని చెప్తూ భాగవతంలో మాట చెప్తాడు. దేహము నేనే అనదు, ఈ దేహము నేనని మనస్సు అంటాను, దేహము నేనని దేహం అంటాం లేదు. ఈ దేహము నేనని ఎవరు చెప్తున్నారో వాడి మూలంగానే దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఈ దేహం లేనన్న తలంపు వస్తాడు, అదే ప్రథమ తలంపు, అదే ప్రధాన తలంపు, అదే మొదటి తలంపు, అదే సరితాను. దేహం లేనన్న తలంపు వచ్చాక మీకు ఇతర తలంపులు వస్తున్నాయి. అన్ని తలంపులే జీవితం, అన్ని తలంపులే చావు తలంపు, పుట్టిన తలంపు, రోగం తలంపు, గౌరవం తలంపు, అగౌరవం తలంపు. కొన్ని కొన్ని రంగస్వామి చెప్పిన మాటలు మతాలు కూడా వదిలండి, లోకం కూడా వదిలండి, నామం కూడా వదిలండి అనే సందర్భంలో మాట అన్నారు. వాళ్ళ శరీరం పొందా లేదని ముఖ్యం కాదు, ఆ మాట మనం రక్షిస్తుంది. మన శరీరం ఎలాగైందో కృష్ణుని శరీరం అలాగే అయిపోయింది. దేవుడు దేవుడు అనుకుంటున్నాం కృష్ణుని శరీరం పొందే అది కాదు ముఖ్యం. వాళ్ళు చెప్పిన మాట రమణమహర్షి గారు ఒక మాట అన్నాడు, దారిద్ర్యాన్ని భరించడం కంటే అజ్ఞానాన్ని భరించడం కష్టం. మనం సరిగ్గా తింటానికి తిండి లేదనుకోండి, కాబట్టి దారిద్ర్యాన్ని ఒక మనిషి దారిద్ర్యాన్ని దారిద్ర్యం భరించడం కష్టమే. కానీ దారిద్ర్యాన్ని భరించడం కంటే మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, తనలోని అవిద్యని, తనలోని అజ్ఞానాన్ని భరించడం కష్టం. అంటే మానవుడు దారిద్ర్యంలో వచ్చే బాధకంటే వాళ్ళ అజ్ఞానం వాడిని ఎక్కువ బాధపడతా ఉంటుంది. ఆయన చెప్పారు మనం నమ్మక్కర్లేదు, మనం అది ఆలోచించుకుంటే, పరిశీలన చేసుకుంటే, మనకి ఎప్పుడైనా సఫరింగ్ వస్తే, సారో వస్తే ఇంటికి వస్తుంది, దేనివల్ల విషయం గురించి మనం బాధపడతాం, విచారణ చేసుకుంటే, ఎనాలిసిస్ చేసుకుంటే, ఒకసారి మన మనసు లోపల తిప్పుకుని మనం ఒకసారి విచారణ చేస్తే మనకే తెలుస్తుంది. అది మాటకు అందకపోయినా, లోపల సద్వస్తు మాటకు అందకపోయినా, మనసుకు అందకపోయినా, మీ సంకల్పానికి అందకపోయినా, మీ బుద్ధికి అందకపోయినా, అనుభవానికి అందుతుంది. స్పిరిచువల్ ఎక్సర్సైజ్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీ దేహానికి సంబంధించిన ఆసనాలు వేస్తే దేహానికి సంబంధించిన ఆరోగ్యం ఎలా వస్తుందో అలాగే స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ వల్ల స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ మాట నా ముందుకు తాకింది, రామబాణంలో పిచ్చుకుంది నాకు. ఏంటి ఒక మనిషి దారిద్ర్యాన్ని భరించడం కంటే వాటిని అజ్ఞానాన్ని భరించడం అంటే కష్టం. అంటే నేను విచారణ చేసినా, ధ్యానం చేసిన, ధ్యానం వల్ల కూడా జ్ఞాపశక్తి పెరుగుతుంది. సిద్ధాంతం ఏంటంటే ఏక వస్తువుని చింతించడం వల్ల మనస్సు నశిస్తుంది. కొంతమంది ధ్యానం చేరి, విచారణ చేరు, జపం చేరు, ఈ జరిపోయిన సంఘటనని జ్ఞాపకం పెట్టుకోవడం కూర్చుంటారు. దీనివల్ల వర్తమాన కాలం చెడిపోతుంది, భవిష్యత్తు కాలం కూడా చెడిపోతుంది. ఇది వేస్ట్, అది వేస్ట్. ఆ ప్యాస్ట్ మనకి తిరిగి వస్తుంటే ప్యాస్ట్ తిరిగి రాదు. ఆంధ్రవరం సాంతి ప్యాస్ట్ హిస్టరీ ఫ్యూచర్ మిస్టర్ అని ప్యాస్ట్ కూడా భవిష్యత్తులో ఎంత నివాడు అవుతావో, ప్యాస్ట్ ఇది హిస్టరీ, ఫ్యూచర్ ఇది మిస్టరీ. నువ్వు సాధన చేసి విడిచిపెట్టేసి జరిపోయిన సంఘటన అస్తమాని ఈ జ్ఞాపకం పెట్టుకుంటుందంటే వర్తమాన కాలం చేతిలో ఉన్నది జారిపోతుంది, చేతిలోని వర్తమాన కాలం జారిపోతుంది, భవిష్యత్తు నీకు ఉపయోగం కదా. ఉన్నది కాలం అవితే, వర్తమాన కాలం అవితే, ఆ కాలాన్ని మనం ఎప్పటికప్పుడు భూత కాలం కూడా ఒకప్పుడు వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం కూడా ఒకప్పుడు వర్తమాన కాలం అవుతుంది అయిపోవాలి. అంటే ఆల్రెడీ విజయం ఇస్తుంది, వర్తమాన కాలం నిలిచిపెట్టదు. నువ్వు జరిగిపోయిన సంఘటన జరిగిపోయిన జీవించి రోజు నీ తలపెట్టి కూర్చుంటే ఈ కాలం జరిగిపోతుంది, ఫ్యూచర్ టెన్స్ జరిగిపోతుంది, వెళ్ళిన టెన్స్ జరిగిపోతుంది. ఒక ఫ్యూచర్ ని జరి ఫ్యూచర్ ని చాలా మహాత్ముడు అవ్వబోతున్నావు అనుకో, మహాయోగి అవ్వబోతున్నావు అనుకో, లేకపోతే ఒక అమ్రావణ లింకన్లాగా అవ్వబోతున్నావు అనుకో, జరిగిపోయిన సంఘటన జ్ఞాపకం చూడు, నువ్వు లింకన్ అవ్వలేదు, గాంధీ అవ్వలేదు, మనిషి అవ్వలేదు, యోగి అవ్వలేదు. బెస్ట్ ఈజ్ హిస్టరీ, వెళ్ళే బెస్ట్ ఈజ్ బెస్ట్. ఫ్యూచర్ ఈజ్ హిస్టరీ, ఏం గొప్పవాడు అవ్వాలి అవుతావు, అది ఏది వేసుకోకుండా. నిజమే, ఈ వ్యాపారం చేసినప్పుడు నీకు 10 రూపాయలు నష్టం రావచ్చు, ఆ 10 రూపాయలు నష్టం వచ్చి నా అదే తల పెట్టుకుంటే భవిష్యత్తులో నీకు పేర్లు సంపాదించుకోవచ్చు. అది కృష్ణుడు గీతలు చెప్పి ఏంటి, నువ్వు సత్కర్మ విడిచిపెట్టుకు. తర్వాత చేసి సత్కర్మ ఆసక్తి రహితంగా సత్కర్మ విడిచిపెట్టు, తర్వాత చేసి సత్కర్మ ఆసక్తి రహితంగా చెయ్యి, తర్వాత నేను గ్లోరిఫై చేసుకోకు. కొంతమంది రెండో పనులు, నేను చచ్చిపోయే వరకు రెండో పనులు, ఎలా పొగుడుకోవడం, ఇతరులను చచ్చటం, అది ఎందుకు మరిగారు వాడు నాడు పొగుడుకుంటూ ఉంటారు, వాడు నాడు వేరు అంటే వాళ్ళు అహంకారాన్ని వేరు ఏదైతే పోగొట్టుకోవాలో దాన్ని అలా వేరిఫై చేసుకుంటూ ఉంటారు. అంటే పెళ్లి కొడుకు ముస్తాబ్ చేసుకుంటే దాన్ని ముస్తాబ్ చేసుకుంటారు, ఏదైతే పోగొట్టుకోవాలో దాన్ని పొగుడుకోవటం, ఏదైతే పొందాలో దాన్ని పూర్తిగా వీటిచ్చు. భాగవతం చెప్పాడు ఈ మాట జ్ఞాపకం వస్తాము నాకు, దేహమే నేను, దేహం నేనే దేహం చదువుతున్నది లోపల ఏదో చెప్తాను నీకు మూలకరంకు, దేహం నేను. ఈ దేహాన్ని పొలకట్లు తీసుకెళ్తారు, దేహాన్ని నేను, దేహానికి నేనని చెప్పి శక్తి లేదు, నేననే చెప్పి శక్తి దేహానికి ఉంటే శ్మశానంలో ఎవరు వెళ్ళడం అందరూ ఎలాకొచ్చేస్తారు, అది నన్ను ఎందుకు తగ్గబెడుతున్నామని అడుగుతుంది దేహం. దేహానికి కనుక నేననే కావాలనుకుంటే ఎవరు శ్మశానానికి వెళ్ళి ఎలాకొచ్చేస్తారు అందరూ, సరే మీరు శ్మశానానికి తీసుకెళ్తారు, కొన్ని కాల్చి చేస్తాయి శవాలను, కాల్చితే మూడు కలుగుతాయి, కొన్ని కట్టెడతారు, అవి కట్టెడితే ఏమవుతాయి మట్టి అవుతాయి. భాగవతంలో చెప్పాడు అవి కట్టెట్టకుండా కాల్చకుండా రోడ్డు పక్కన పడేస్తారనుకోండి దానికి ఏం పడలేదు, దెబ్బలు తినేస్తాను, అక్క తినేస్తాయి, కుక్క తినేస్తాయి అని చెప్పాడు భాగవతం. నదిలో పడేస్తే చేపలు తినేస్తాయి, రోడ్డు పక్కన పడేశారనుకోండి గెడ్డలు చూసి వెళ్తే శుభ్రంగా తినేస్తాయి, కుక్క తినేస్తాయి, నక్క తినేస్తాయి. ఏ దేహం అయితే నక్కలు తింటున్నాయో, ఏ దేహం అయితే కుక్కలు తింటున్నాయో, ఏ దేహం అయితే గెద్దలు తింటున్నాయో, ఆ దేహాన్ని నేనే నేర్చుకుని తిరుగుతున్నావు నువ్వు, ఇంక నీకు జ్ఞానం ఏంటన్నాడు భాగవతుడు. ఒక మొసలి నన్ను ఒక నదిని దాటేవాడు ఎంత వెళ్ళేవాడు, దేహమే ఆత్మ, దేహమే నేను అని బుద్ధిని పోగొట్టుకోకుండా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేసేవాడు కూడా అంతే వెళ్ళేవాడు. ఆ దేహానికి నేనే, దేహం లోపల ఏదో ఉండదు, దేహం నేను, దేహం నేను, దేహం నేను అని అంటాడు. నువ్వు చేసే పని ఆ బుద్ధిని పోగొట్టుకోవడానికి సహకరించాలి, ఇచ్చే తలంపు ఆ బుద్ధిని పోగొట్టుకోవడానికి సహకరించాలి, సీక్రెట్ అంతా ఇక్కడ ఉంది, నువ్వు మాట్లాడే మాట ఆ బుద్ధిని పోగొట్టుకోవడానికి సహకరించాలి. మీరు ఒకసారి విచారణ చేస్తే మిమ్మల్ని మీరు ఎక్కువ పరిశీలి ఇతరుల కాదు పరిశీలించవలసింది, మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే మీకు చాలా ఉద్రేకాలు కన్నా నాకు పెట్టి ఎమోషన్స్ కొంతమంది మాట్లాడితే ఉద్రేకం వస్తుంది, ఎందుకు అంత ఉద్రేక పడిపోతున్నారు అనమాట, కారణం ఉండదు, రీజన్ ఉండదు, ఆ వచ్చి పోయి పెట్టి పెట్టిగా పెట్టి ఎమోషన్స్ మాట మాటకి ఉద్యోగపడతాం, ఎందుకు ఉద్యోగపడుతుంది అర్థం కాదు, ఎవరైనా అభివృద్ధి వస్తుందో వాళ్ళు చూసి అసూయపడతాం, ఎందుకు మన టైం వేస్ట్, మనం అసూయపడినాడు మాత్రమే అభివృద్ధి ఆగిపోదు, మనం పాడైపోతాం. ఎంచేదంటే వాడి దేహ ప్రయోజనం ప్రకారం వాడిని ఇస్తాడు, వాడిని నియమిస్తూ ఉంటాడు, నీ అసూయ వాడి అభివృద్ధి ఎక్కడ ఆపేస్తుంది, బాగా అర్థం చేసుకోండి. వాడు నువ్వు ఎవరిని చూసి అసూయపడతావు, వాడు కూడా ఇస్తాడు ఉన్నాడు, వాడిని కూడా నియమించేవాడు ఉన్నాడు, పైగా నీ హృదయంలో ఉన్న వాడు ఎవరో, వాడి హృదయంలో ఉన్నవాడు వాడే, నువ్వు ఆయన చూసి అసూయపడుతున్నావు అంటే ఈశ్వరుని చూసి అసూయపడుతున్నావు, ఇవన్నీ వేద విద్యలు వస్తున్నాయి నీకు, అని ఏ మార్గంలోకి మూల తలంపు మూలంలోకి వెళ్ళాలి, ఎందుకంటే ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు, నువ్వు నియమించేవాడు అక్కడ ఉన్నాడు, నీ ప్రభువు అక్కడ ఉన్నాడు, నీ భర్త అక్కడ ఉన్నాడు, నీ యజమాని అక్కడ ఉన్నాడు, మూల తలంపు మూలంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళటానికే అభ్యాసం వెళ్ళడానికి. ఇంకొకటి చాలా మంది అంటా ఉంటారు నేను చాలా బాగా చేస్తున్నాను సాధన గంటల తరబడి ధ్యానం చేస్తున్నామండి అని చెప్తా ఉంటారు, మరి ఇంటి గంటల తరబడి ధ్యానం చేస్తుంటే నువ్వు చేసిన విధమైతే నువ్వు హృదయంలో జంతు కాకపోతే వైరాగ్యం లేకపోవటం, మనం మాట్లాడే మాటలు యాంత్రికం మాటలు, చేసే ధ్యానాలు యాంత్రికం, కొట్టే గంటల యాంత్రికం. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మనం చేతితో ఏం చేశాం, మంచి పని చేస్తే మంచిదే, మంచి మాట మాట్లాడితే మంచిదే, ఈ అన్నిటికంటే గొప్పతనం దేవుని దైవం తొందరగా ఎలాగ అత్యంత వేగం ఎప్పుడు వస్తుందంటే మనం హృదయంలో ఎలా జీవిస్తాం, ఈ పని ఎందుకు చేశాం, ఈ మాట ఎందుకు మాట్లాడు, హృదయంలో ఎలా బతుకుతున్నాం, మన హృదయంలో ఎలా బతుకుతున్నాం మనకు తెలియట్లేదా, మన ట్యాక్ట్ ఉపయోగించి సమాజాన్ని మోసం చేయగలం కానీ భగవంతుని మోసం చేయలేదు, ఒక ప్లేడర్ కోర్టును మోసం చేయగలడు కానీ ఈశ్వరుని మోసం చేయలేడు. అయితే నీ మనస్సును మూలంలోకి తీసుకువెళ్ళు, నీ మనస్సుకు మూలంలో ఎక్కడ ఉందక్కడ నీ మనస్సును చెప్పటం లేదు, లోకం వైపు చెప్తున్నావు, దేహం వైపు చెప్తున్నావు, పనికిరాని గొడవల వైపు చెప్తున్నావు, కానీ దాని మూలం ఎక్కడ ఉంది అది దాని అటువైపు దానికి చెప్పడం లేదు, అటువైపు అసలు అది చూపే లేదు నీకు, అది ఇంకొక లోపం అసలు లో చూపు చాలా మందికి, అసలు చాలా మందికి ఇన్నర్ లైఫ్ ఉండదు, జ్ఞానం వదిలేండి, ఒక మంచి మాటను ఆస్వాదించేవాడు కూడా లేదు, చాలా తక్కువ మంది అన్నారు, జ్ఞానం దాకా వెళ్ళక్కర్లేదు, ఒక బ్యూటిఫుల్ వర్డ్, ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్, దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు ఎంజాయ్ చేస్తే కదా నువ్వు అనుభవంలోకి వచ్చినది, తర్వాత ధ్యానం కూడా యాంత్రికంగా చేస్తారు చాలా మంది, యాంత్రికంగా చేసి నువ్వు యాంత్రికంగా చేస్తున్నావా లేదా సహజంగా చేస్తున్నావా, ఏ వస్తుందైతే నువ్వు పనులుగా అనుకుంటున్నావు, వస్తుందని నువ్వు ఇష్టంగా చేస్తున్నావు, అది ఈశ్వరుడు చూసుకుంటాడు. మనకి మోక్షం ఇచ్చేది సమాజం కాదు, మోక్షం ఇచ్చేది పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, నారాయణుడు. శంకరాచార్యుల వారి భాషలోకి వెళ్ళారంటే ఇందులోంచి అది రాకుండా, అందులోంచి ఇది రాకుండా, బ్రహ్మంలోంచి ప్రపంచం రాకుండా, ఇందులోంచి అది వచ్చింది, అందులోంచి ఇది వచ్చింది, అది ఇంతే కదా అన్నాడు ఆచార్య. శంకరాచార్య వారి మ్యాథమెటికల్ యాక్టర్స్. శంకరాచార్య వారి భక్తులు అద్వైత సిద్ధాంతం పట్ల బాగా నిష్ట ఉన్న వాళ్ళు. వాళ్ళు ఏదైనా మాట చెప్తారనుకోండి, అది మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం, వాళ్ళు ఏమంటారు చూస్తే మీకు ఇది ఏం తెలుస్తాను కదా అంటారు. అంటే తలకాయ కనిపిస్తాను, మా తలకాయ లోపల గుంజిలేదని అని అవుతాడు. ఆ రజ్జు సర్ప బ్రాంచ్ గురించి మాట్లాడుతూ ఆచార్య వారు, మీకు ఆ మసక చీకటిలో చీకటిగా ఉన్నప్పుడు ఓ తాడును చూస్తాము, ఆ తాడు నీకు ఎలా కనిపిస్తుంది, పావు కింద కనిపిస్తుంది, ఆ తాడు పావు కింద కనిపించినప్పుడు తాడు పావాలి నీకు ఇంకా ఎలా కనిపిస్తాను. ఈ సబ్జెక్ట్ బాగా ఏనండి, ఇది బాగా నువ్వు పోసాడు ఆచార్య వారు అని తీసిస్తారు. నీకు ఒక తాడు పావు కింద కనిపిస్తాను అనుకో, మసక చీకట్లో కనిపించినప్పుడు నీకు అది పావు కింద కనిపిస్తాను కానీ అది పావు అవ్వలేదు. నువ్వు పావు పావు అనుకున్నప్పుడు కూడా దానికి తాడు లక్షణాలు ఉన్నాయి కానీ పావు లక్షణాలు లేవు. కానీ తాడుని ఆ పావు అనుకోవడం నీకు భయం వస్తుంది, మొత్తం నీకు కరానికి వచ్చేస్తున్నాయి. అలాగే నువ్వు అవిద్యలో ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు బ్రహ్మమే లోకం కింద కనిపిస్తుంది. ఉన్నది బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే అంటే లోకం లేదంటే లోకం ఉంది కనిపిస్తాను. ఎలాగే తాడు పావు కింద ఎలా కనిపిస్తాడో నీకు బ్రహ్మమే లోకం కింద కనిపిస్తాను. తాడు ఎందుకు పాముని ఎలా ఆరోపించుకున్నావు, తాడు ఎందుకు పాముని ఎలా బ్రహ్మం ఎందుకు లోకమును ఆరోపించుకుంటున్నావు. అక్కడ విరిగిస్తే మనం భయపడిపోయాం, ఇంకా చూస్తే చెమట్లు పట్టేసి కలిగేస్తున్నాం అనుకున్నాం, కంగారు పడిపోయాం. అది విరిగిస్తే అది పాము కాదు ఇది తాడు అని నీకు ఎలా అర్థమవుతుంది విరిగి వల్ల. అలాగే నీకు జ్ఞానం కలిగినప్పుడు ఈ బ్రహ్మము నీకు ఎలా కనిపిస్తుంది, లోకం కింద కనిపిస్తుంది. అంతే భయం వస్తుంది, అంటే ద్వేషం వస్తాను, అసూయ వస్తాను, నేను వేరు నేను వేరు అనుకుంటున్నాను. బ్రహ్మమే నీకు ఎలా కనిపిస్తుంది, లోకం కింద కనిపిస్తుంది. అప్పుడు నీకు జ్ఞానం కలిగింది అనుకో, బ్రహ్మం బ్రహ్మంగా కనిపిస్తుంది. నీకు వెలుగొచ్చిన తర్వాత తాడు తాడు ఎలా కనిపిస్తాడో, అలాగే నీకు జ్ఞానం కలిగిన తర్వాత ఎలా కనిపిస్తుంది, బ్రహ్మము బ్రహ్మముగానే కనిపిస్తుంది. మరి లోకం ఏంటి, ఆ పాము ఎక్కడికి వెళ్ళింది, లోకం కూడా అక్కడికి వెళ్ళింది. సబ్జెక్ట్ బాగా వినండి, ఇది బాగా అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు ఇంతకాలం అప్పుడు ఆ పాము ఎక్కడికి వెళ్ళింది, మీరు పాము చూశారు కదా, చాలా సేపు పాము చూశారు, విలువచ్చిన తర్వాత పాము పోయింది, ఎక్కడికి వెళ్ళింది పాము, ఎక్కడికి వెళ్ళి తాడులో కలిసిపోయింది. అలాగే మీకు బ్రహ్మానందం కలిగాక బ్రహ్మజ్ఞానం కలిగి లోకం ఎక్కడికి వెళ్ళదు, బ్రహ్మంలో అయిపోయింది. అప్పుడు మీకు తాడు ఎలా కనిపిస్తే తాడు ఎందు పాము కల్పించబడింది మీకు ఎలా అర్థమవుతుందో, ఎప్పుడు విలువచ్చాక. అలాగే బ్రహ్మము, అలాగే మీకు బ్రహ్మమైంది, లోకం కల్పించబడింది అనిపిస్తుంది ఎప్పుడు బ్రహ్మానందం కలిగాక. ఉన్నది ఒకటే, అదే నిజమండి. అంటే ఆచార్య గారు ఏమన్నారంటే నిజమని ఎప్పుడు ఒకటిగా ఉంటుంది కానీ రెండు కానీ మూడు కానీ ఉండదు. అయితే ఒకటి చెప్పారు, మీకు మనస్సు ఉన్నంతకాలం దేవుడు నిజమే, లోకము నిజమే, జీవుడు నిజమే. ఎప్పుడు మనస్సు ఉన్నంతకాలం, మనస్సు లేకపోతే ఎన్ని బ్రహ్మలన్నీ కల్పించబడ్డాయి, ఎన్ని జీవుడు బ్రహ్మలన్నీ కల్పించబడ్డాడు, ఏ తాడు ఎన్ని పావులు కల్పించబడినట్టు జీవుడు బ్రహ్మమని కలిపి ప్రపంచం బ్రహ్మాన్ని కల్పించబడ్డాడు. దేవుడు కూడా నువ్వు పూజించే దేవుడు కూడా బ్రహ్మాన్ని కల్పించబడ్డాడు. ఈ ప్రాపంచిక దృష్టి ఉన్నది బ్రహ్మమే, కానీ లోకం దృష్టి చూసినప్పుడు బ్రహ్మమే నీకు దేవుడికి కనిపిస్తున్నాడు. నీకు లోక దృష్టి పోయిందనుకో, దేవుడు అడుగు, దేవుడు ఎక్కడైపోతే నీ బ్రహ్మమే ఎక్కడైపోతాడు. అక్కడేమో వెలుగు కావాలి, ఆ విషయం అర్థం అంటాను, ఇక్కడ జ్ఞానం కావాలి. ఆ తాడు సాంఖ్యం కనిపిస్తాను అనుకో, నేను ధైర్యముగా ఉండవలను, ధైర్యముగా ఉండవాలని అనుకున్నాను, లోపల భయమేస్తాను అంటున్నాను. నేను ధైర్యంగా ఉండవాలను, ధైర్యంగా ఉండాలని ఎంచుకోనుకున్నాను, లోపల భయమేస్తాను కాబట్టి. అక్కడ నీకు విడుకు స్పష్టంగా వచ్చినప్పుడు పాము లేదు, ఇక్కడ నీకు జ్ఞానం కలిగినప్పుడు లోపం లేదు. ఉన్నదా ఈశ్వరుడు ఒక్కడే, ఉన్నదంటే ఉన్నదే, అది ఒకటే, ఒక్కటంటే ఒక్కటే, ఉన్నదంటే ఒక్కటే. ఆ భావన ఉన్నదల్ల ఈశ్వరుడే, ఎవరైనా స్తోత్రం చేసినా ఈశ్వరుడే, విమర్శించినా ఈశ్వరుడే, నేను ఎవరైనా గౌరవించినా ఈశ్వరుడే, అగౌరపరిచినా ఈశ్వరుడే. ఏంటి వాడు పట్టించుకోండి, వాడు చేతులు కావడం బొమ్మలు వేరే పరం బిలీవర్స్ని కాదు, ఇండెస్టిని సంతకం చేయడం చేతకాడ వాళ్ళు కూడా స్వప్న రోజులు వెళ్ళిపోతున్నారు. ఈశ్వరుడు మీద పడిపోవడం ఇంట్లో ఉన్నవాళ్ళు స్వప్న రోజులు వెళ్ళిపోతున్నారు. అంటే నువ్వు ఏం చేయాలంటే ఊరికే గంటలు పట్టడం కాదు, గుంజీలు తీయటం కాదు, చెట్లు చెట్టులు తిరగడం కాదు, తిరగండి చెట్లు చెట్టులు తిరగండి. మనిషి భక్తి రాసిన ఆకలి బాగా వస్తుంది. ఇప్పుడు మన చెట్లు చెప్పిన బాగా తిరుగుతూ అనుకున్నాం, దానివల్ల కూడా లాభం ఉంది. తర్వాత మొత్తం వచ్చే రాసే ముందు ఆకలి బాగా నాలుగు ముద్దలు ఎక్కువ తినచ్చు, అది ఎక్సర్సైజ్ గా కూడా మాకు లాభం. ఇప్పుడు గురు చుట్టూ తిరుగుతూ అనుకున్న పరిచయాలు సరే పుణ్యం వస్తే రావచ్చు, ముందు అసలు ఆకలి బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. మీరు చేయవలసింది ఏంటంటే ఈ జగ్గలు లేకపోతే కుక్కలో నక్కలు తీసి శరీరం ఉంచిన విషయం కాలిస్తే మూడు చేయి శరీరం కత్తిరించేయండి, అందుకు దేహం అంటే ఎంత బాగా ఇష్టం అంటే వాళ్ళు చెప్పేస్తారు దేహం ఆ దేహాన్ని పూజ చేయడం మంచి సత్యం కాదు దేహం ఎక్కడెక్కడ కట్టేస్తాడో చూసుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు చూసుకుని లోపల వెళ్ళిపోతూ ఉంటారు దేహాన్ని వెళ్ళగలిపోతాం మన ఇంట్లో మనం ఎలాగైపోతాం ఆ చచ్చిపోయిన తర్వాత శరీరం ఒక ఉంటుంది కదా అది మట్టి అవడం సుమారు 2 నెలలు పడుతుంది ఆ ఎక్కడైతే కట్టించామో కొంతమంది జీవులు కట్టించిన చోటు చూసుకుంటూ ఉంటారు పాపం వెళ్ళిపోదాం మళ్ళీ ఆ శరీరాన్ని కనిపిస్తుంది కానీ వెళ్ళటానికి అవకాశం లేదు ఇంకా ఆ దేహంతో చూసిన పని పూర్తి అవుతుంది కొంతమంది మొదట తిని 2 ముద్ద తినకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంకా 2 ముద్ద తింటాను వాళ్ళ యోగ్యత లేదు అయిపోయింది వాడు తినే అన్నం పూర్తి అవుతుంది ఈ చచ్చిపోయిన వాళ్ళు కొంతమందికి ఆ దేహం కొన్న చెప్తే దేహాన్ని కాల్చుకున్నాను ఆ దేహం చెప్తున్నారు లోపల శరీరం ఉంటుంది కదా ఆయన శరీరం కట్టించినట్టు చూసుకుంటారు పాపం ఆ దేహం మీద మమకారం పొంది అలా తిరుగుతారు ఒక కొత్త దేహం వచ్చేవాడు ఆ దేహాన్ని స్మరించుకుంటూ ఉంటారు పాత దేహాన్ని కొత్త దేహం వచ్చాక ఇది మర్చిపోతారు ఈ బద్దజీవుడికి శరీరం కావాలంటే అది కట్టించిన పర్వాలేదు ఏం చేసిన పర్వాలేదు కాల్చేస్తే కనపడాలని కప్పెడితే కొంచెం ఆ శరీరం ఆకారం కనిపిస్తాం మీకు దేహాభిమానాన్ని పెంచే తలంపులు దేహాభిమానాన్ని శవబుద్ధిని దేహబుద్ధిని దేహాభిమానాన్ని పెంచే తలంపుల్ని దోషం చేయడానికి ప్రయత్నం చేయి అదే సాధన మీ దేహాభిమానాన్ని పెంచే తలంపులు దేహం నేను దేహం నేనే అనే బుద్ధిని పెంచే తలంపులు ఏమన్నా అది తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి అది సాధన అంటే అదే సాధన అంటే ఏదో అనుకుంటున్నామో అదే సాధనం అంటే మీ మాట మీకు దేహబుద్ధిని పెంచకూడదు మీ చేత మీ దేహబుద్ధిని పెంచకూడదు మనం ఏదైనా మంచి పని చేసేవనుకోండి పక్క వాడికి తెలియాలి అనుకోకూడదు పక్కవాడికి నీకు మోక్షాన్ని ఎవరు నీ హృదయంలో నీ ఇష్టం నీకు మోక్షాన్ని ఇచ్చు కాలం చేయి ఆయన దగ్గర నీ పక్కవాడి దగ్గర కాలం చేయలేదు మోక్షం కాలం చేయి బాబు ఈశ్వరుడి దగ్గర ఉండు ప్రతి నీ దగ్గర ఉన్నా కాలం చేయి తీసుకోవడానికి ఈశ్వరుడు ఇవ్వాల్సిందే నీకు నీ హృదయంలో మోక్షం ఉన్నా దాన్ని భోజనం చేసుకోవడానికి భగవంతుడు నీకు కాలం చేయి మొహమ్మది పడేయాలి నీ పక్కవాడి కూడా కాలం చేయి భగవంతుడు ఇవ్వాలని అంటే నీకు మనస్సుకి అనతో కావాలని ఒకటి వినయం ఆచార్యవారు అంటారు ఒకవేళ దేహ ప్రవర్తన బట్టి అన్ని కలిసి వస్తున్నాయి కొంతమంది ఏ పని నిలబెడితే ఆ పనులు సక్సెస్ అయిపోతూ ఉంటారు కొంతమందికి ఆ దేహ ప్రవర్తన బట్టి ఏ పని మొదలు పెట్టినా అది బాగా కలిసి వస్తూ ఉంటుంది అలాగే నువ్వు వినయాన్ని పోగొట్టుకోవద్దు జీవితం పొడిగినా ఆచార్య 2 కాపాడుకు నీ కుడికన్నా ముఖ్యమా ఎడంకన్నా ముఖ్యం అంటే ఏమంటారు 2 ముఖ్యమే కదా ఎడంకన్నా పొడిగిన పర్వాలేదని ఎవరు అంటారు కన్నులు ఉన్నాయి మాకు ఏదో కంటిన్యూస్ అయిపోయింది ఇంకో 2 కన్నా పోయినా పర్వాలేదని ఎవరు అంటారు 2 ముఖ్యం అంటారు ఏదో కుడికన్ను ఉంటే సరిపోతుందంటే ఎడంకన్ను పోయినా పర్వాలేదని ఎవరో అనుకుంటారు అలాగే 2 ముఖ్యం అన్నారు ఆచార్యారు 1 వినయం 2 వివేకం 1 వినయం 2 వివేకం నీకు నేత్రాలు అంటే ముఖ్యమో నీ జీవితాన్ని గైడ్ చేయడానికి 2 అంటే ముఖ్యమో 1 వినయం 2 వివేకం నీ భౌతిక జ్ఞానం నడవడానికి నువ్వు పనులు చేసుకోవడానికి నేత్రాలు ఎలా ఉపయోగపడతాయో నీ ఆధ్యాత్మిక అంతస్తు ఆ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆ స్పిరిచువల్ స్టేటస్ నీకు రావడానికి నీ 2 అవసరమే 1 వినయం 2 వివేకం ఒకటి హ్యూమిలిటీ 2 వేగం అక్కడ వివేకం అంటే కేవలం తెలియచేట్లు కాదు పేరలతో ఉంటే తెలియచేట్లు అవి కాదు ఆ వివేకం నిజం ఆ జ్ఞాన సంపద వైభవం జ్ఞానం యొక్క వైభవం జ్ఞానానికి మించిన లక్ష్మి లేదు జ్ఞానానికి మించిన విద్య లేదు భగవంతుడు అంటాడు ఆత్మ విద్య తప్పించి సత్య విద్య తప్పించి బ్రహ్మ విద్య తప్పించి లోక విద్య అనే బోధక విద్యలు లోకాంత నిజమని పొట్టంత నిజమని మిగతా విద్యలన్నీ కూడా వచ్చి నీ పొట్టలు దానికి బయట వస్తాయి మిగతా విద్యలన్నీ ఒక సత్య విద్య బ్రహ్మ విద్య ఆత్మ విద్య అది నేనై ఉన్నాను ఆ విద్యను సంపాదిస్తే నీకు మోక్షం కలుగుతుంది మిగతా విద్యలని బోటక విద్యను కనికట్టి విద్యలు కొంతమంది ఎలా కలిగారని చెప్పిస్తూ ఉంటారు ఏదో మళ్ళీ మాయం అయిపోతాను మాయం చేస్తూ ఉంటారు అని బోటకు ఆ బోటక విద్యలు ఎటువంటివి ఈ కలికట్టి విద్యలు ఎటువంటివి ఒక ఆత్మ విద్య కట్టించి మిగతా విద్యలు ఎటువంటివి ఆ విద్యను నీ దేహం ఎంత నిజమో నీ పొట్ట ఎంత నిజమో నీ లోకం ఎంత నిజమో అంతే నిజం కానీ అది వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యాలు కాదు అది చేయవద్దు నువ్వు నిరుత్సాహపడదు నువ్వు సాధన చెయ్యి ఈ జనాలు ఎంత చేయగలిగితే అంత వచ్చింది ఈ బల్బు కనిపెట్టి ఎలక్ట్రికల్ బల్బు కనిపెట్టేటప్పుడు 19 సార్లు ఫెయిల్ అయ్యాడు అతని బాధ్యత ఏమంటుందంటే నువ్వు అవసరం ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు ఆరోగ్యం పాడు చేసుకున్నా పర్లేదు డబ్బు కూడా పెట్టినావు నువ్వు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు ఇప్పుడు 19 సార్లు ఫెయిల్ అయ్యావు నువ్వు 2 సార్లు ఫెయిల్ అవుతావు ఇంట్లో డబ్బు ఇంకా ఎంతకాలం కట్టి నీ సంపాదన 50% ఈ బల్బు ఖర్చు పెట్టడానికి అయిపోతుంది అది అన్నాడు 19 సార్లు ఫెయిల్ అవ్వలేదు నేను అనుకున్నా 19 సార్లు నేను ఫెయిల్ అయ్యానని 19 సార్లు ఫెయిల్ అవ్వలేదు 19 సార్లు ప్రయత్నం చేశాను అన్నాడు ఇప్పుడు కొబ్బరికాయ మనం ఎలా కొడతాం కొట్టినప్పుడు మొదటి దెబ్బ కొడతాను పగండు 2 దెబ్బ కొడతాను పగండు 3 దెబ్బ కొడతాను 4 దెబ్బకి పగులుతు మనం ఏమనుకుంటాం 4 దెబ్బకి పగిలిందంటే పొరపడుతున్నాడు ఆ బల్బు కనిపెట్టినాడు మొదటి 3 దెబ్బలు ప్రభావం కొబ్బరికాయ ఉందని మర్చిపోకు అదే 20 సార్లు 20 ప్రయత్నంలో కనిపెట్టాడు ఇది నేను చచ్చిపోయిన తర్వాత నా వెనకాలొచ్చి తరాలకి 12 సార్లు ఎలా ప్రయత్నం చేశాను ఫెయిల్ అయ్యానని పుస్తకంలో రాసుకుంటున్నాను. ఎందుకు ఫెయిల్ అయ్యాను, ఏ మార్గంలో ప్రయత్నం చేశాను కనిపెట్టలేకపోయాను. నాకు ఉపయోగపడి నా వెనకాల వాళ్ళు విద్యావంతులు అవడానికి పనికి వస్తారు. ఇంత కష్టపడి అది బలిపడి పెడితే ఎండవంలో రాజు ఏమన్నాడంటే ఇంకే ఏం చేసుకుంటామని బలిపడ్డాడు. ఏం చేసుకుంటామని బలిపు కాదు, దీని మీద గవర్నమెంట్ మూలం ఆదాయం వస్తుంది. గవర్నమెంట్కి మూలంత ఆదాయం వస్తుంది. లోకానికి ఎరుగు వాళ్ళ ఎరుపు కోసం రోజు ఇస్తున్నాం మనం. ఒక గంట కరెంట్ ఆగిపోతే ఇంట్లో ఉండలేకపోతున్నాం. అది చెప్పాడు. ఏంటి కనిపెట్టే ఇందులో పెద్ద ఉపయోగం కాదు, దీనివల్ల నీకు కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం వస్తుందని చెప్పాడు కిందతో. అంటే నీకు లోపల ఇప్పుడు దేహభావన ఎలా ఉందో నీకు ఆత్మభావన వస్తావనుకో. దేహము నేను, దేహము నేను ఎలా అనుకుంటున్నావు, ఆత్మ నేను, ఆ చైతన్యము నేనే, లోపల శాంతి నేనే, లోపల బ్రహ్మమని, అది లోపల నీకు బ్రహ్మభావన. దేహభావన ఎలా ఉందో బ్రహ్మభావన నీకు పెరుగుతాననుకో. ఆ రోజు కాదు సత్సంగం వల్ల, సత్పురుషుడు సహవాసం వల్ల, మానసిక అనుబంధం వల్ల, భగవంతుడితో మానసిక అనుబంధం వల్ల, మెంటల్ కాంటాక్ట్ వల్ల. ఇప్పుడు ఈ భక్తుల దగ్గర నేను కూర్చున్నాను, సోరమ్మ గారి దగ్గర నేను కూర్చున్నాను, సోరమ్మ గారి సమక్షంలో ఉన్నాను, భక్తుల సమక్షంలో నేను ఉన్నాను, మీ యొక్క ప్రెజెన్స్ ఎలా ఫీల్ అవుతున్నాను, భగవంతుడి ప్రెజెన్స్ అని ఎలా ఫీల్ అవుతా అంటే ఈ జన్మలోనే నాకు జ్ఞానం కలదు. ఇప్పుడు ఎవరి సమక్షంలో ఉన్నాను, భక్తుల సమక్షంలోనే ఉన్నాను, సోరమ్మ గారి సమక్షంలో ఉన్నాను, సోరమ్మ గారు ఎదురుకుండా కనిపిస్తున్నారు. ఆ ప్రెజెన్స్ ని ఎలా ఫీల్ అవుతున్నాను, మీ భక్తులైన మీ ప్రెజెన్స్ ని ఎలా ఫీల్ అవుతున్నాను, నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నాను, మీ అందరి మధ్యలో ఉన్నాను అనుకుంటున్నాను. అలాగే దేవుడు ప్రవేశ కూడా అంత సజీవంగా నేను ఫీల్ అయినప్పుడు ఈ జన్మలోనే నేను లిబరేషన్ పొందుతాను. ఆ జ్ఞానం, ఆ జ్ఞానం ఆత్మజ్ఞాన అనుభవం కలుగుతుంది, ఆ చైతన్యానుభవం కలుగుతుంది, అమృతానుభవం కలుగుతుంది. తులసీదాసి గారిని వాళ్ళు అడిగారు ఒక ప్రశ్న, అంటే కొంతమందికి పాజిటివ్ థింకింగ్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. చిన్నప్పుడు నీ భార్య అంటే నీకు బాగా ఇష్టం అంట కదా అని అడిగారు తులసీదాస్ గారు. తులసీదాస్ గారికి భార్య అంటే బాగా ఇష్టం, నీ భార్య అంటే నీకు బాగా ఇష్టం ఉంది కదా, ఎందుకు అడుగుతున్నారు, నీకు అంత ఇష్టం కదా. నా భార్య మీద నాకు ఇంత ఇష్టం ఉంది, అసలు ఇష్టం ఉంటే నాకు ఉండదు కాబట్టి ఇష్టం ఉంటే మన దేవుని మీదకి వచ్చేసి నేను బాగుపడ్డాను కదా. కొంతమంది శ్రద్ధ అసలు ఎవరి మీద ఇష్టం లేదు, శ్రద్ధ ఎందుకు పెరుగుతారు అంతకంటే గోడ మీరు. అంటే అడిగిన వాడు ఈ ప్రశ్న అడిగి చూసేదాకా కనబడతాడు అనుకున్నాడు. వాడి గడ్డ వాడిగా వేశాడు, ఈ కొత్త భావాలు అక్కడ ఆ భావ వాడిగా వేశాడు. ఏమంటే మీరు సన్యాసి అవ్వకముందు మీ భార్య అంటే మీకు బాగా ఇష్టం అంట కదా అన్నారు. నేను ఎందుకు అడుగుతున్నావు, అసలు నాకు ఇష్టం అంటే ఒకటి ఉండదు, నా భార్య మీద ఎంత ఇష్టం ఉండదు, ఆ ఇష్టం పోయింటే భగవంతుడు రాముడి మీద మారిపోయింది. అంతకే తులసీదాస్ అయ్యాడు, అందుకే రామదాస్ అయ్యాడు. అసలు ఇష్టం అంటే లేదు అనుకో, ఆ భార్యను ప్రేమించడం కూడా నాకు లేదు కనుక, అసలు తోటి మానవాన్ని ప్రేమించే అలవాటు లేదు అనుకో, అది ఎవరిని ప్రేమించే అలవాటు లేదు అనుకో, నాకు దేవుడి మీద ప్రేమ రావు వస్తుంది, రాముడి మీద ప్రేమ రావు వస్తుంది అన్నాడు. ఏదో ఒక ఇష్టం ఉంది, ఆ ఇష్టం ఇప్పుడు నరుడి మీద అనుకుందాం, ఆ ఇష్టం ఇప్పుడు నారాయణ మీద మళ్ళీ ఏం నిధులు, ఆ ఇష్టం నాకు ఉపయోగపడింది కదా, ఆ ఇష్టం నాకేం ఉపయోగం లేకుండా పోలేదే, ఆ ఇష్టం నాకు పనికొచ్చిన ఇష్టమే, ఇప్పుడు పనికొచ్చింది ఆ ఇష్టం, అసలు నాకు ప్రేమంతో లేదనుకోండి, ఎలాంటి కౌశల లేదుగా అంటారు. ఆ చిన్నప్పుడు భార్య మీద నాకంటే ప్రేమ లేదనుకోండి, అసలు ప్రేమ లేదనుకోండి, ఎవరు కొత్తగా నారాయణని ప్రేమిందామంటే, రాముని ప్రేమిందామంటే నాకు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందన్న వాడు తులసీదాస్. ఆ విమర్శ మిమ్మల్ని ఎవరైనా చేస్తే మీరు కంగారు పడిపోతారు. అసలు మనిషి మీద ప్రేమ ఉంటే ఆ ప్రేమ అయితే కొంచెం మళ్ళీ దేవుడి మీద కూడా కలుగుతుంది. నీకు కనిపిస్తున్న మనిషి మీద నీకు ప్రేమ లేదు, కనిపించే దేవుడి మీద నీకు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది, నీకు మనిషి కనిపిస్తాడు ఇవ్వకుండా, వారి మీద నీకు ఎంతో కొంత ప్రేమ లేదు, దేవుడి మీద నీకు ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ, కనిపించే వస్తుందే లేనప్పుడు కనిపించిన పదార్థం మీద నీకు ప్రేమ ఎలా కలుగుతుంది. అంటే నీ భక్తి వ్యాపార ధోరణిలో ఉండదు, మీ ఇంటికి వస్తే మాకు ఏం ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు, ఇలా భగవంతుడితో వ్యాపారం వద్దు, వ్యాపార భావన వద్దు. మీరు చేయవలసిన పని నిరాకారంగా, నిరాడంబరంగా, నిర్మలంగా, నిశ్చలంగా, మీ పక్కవాడు కూడా తెలియకుండా ప్రశాంతంగా చేసుకుంటే వెళ్ళదు. వచ్చింది ఏదో వస్తుంది, రానిది ఏదో రాదు. మీ ప్రారంభంలో ఉన్నది పాదు, మీ ప్రారంభం లేదు రాదు, అది ఈశ్వర నియమం అది. అంటే నువ్వు పని చేసేది అది ఇంకోటి, మనం ఇది నిత్యము, అది అనిత్యము, ఇది సత్యము, అది అసత్యము, ఇలా విచారణ చేసుకుంటాం కదా. అలా కర్మ చేస్తూ, సత్కర్మ చేస్తూ, ఆ కర్మ ఫలం పట్ల అపేక్ష లేకుండా ఉండేది, ఫలాపేక్షలు అన్నిటికి ఇంతకంటే తొందరగా వాడు ఆధ్యాత్మిక స్థితి పెరుగుతుంది వాడు. అలా అన్నిటికంటే కష్టం ఏంటంటే ఉపకార బుద్ధి అన్నిటికంటే కష్టం. ఈ పుస్తకాలు చదవడానికి ఏం లేదు, ఈ పుస్తకాలు కాదు, ఉపకార బుద్ధి రావటం, ఒక మనిషికి ఉపకార బుద్ధి రావటం, సేవా బుద్ధి రావటం, తోటి మానవాళికి ఎంతో కొంత మనం ఉపయోగపడాలని బుద్ధి రావటం అన్నిటికంటే కష్టం రావడం. అన్నిటికంటే అది చాలా భక్తులు గారు చెప్పారు, అన్నిటికంటే కష్టం అది. ఇతరులకు ఎంతో కొంత నువ్వు ఉపయోగపడాలని బుద్ధి కలగటం అన్నిటికంటే కష్టం. అది ఈశ్వరుని యొక్క దయ యొక్క పరిచయం కదా, ఈశ్వరుని దయనీకి లేకపోతే ఇతరులకు ఎంతో కొంత సహాయ సహకారం అందించాలని బుద్ధి అని కలగదు అసలు. నీకు పూర్వజన్మ సుకృతి లేనప్పుడు, నీకు పుణ్యబలం లేనప్పుడు ఆ బుద్ధి నీకు కలగదు అసలు. ఇంకోటి ఏ మాట్లాడినా సరే అహంకార ప్రేరితం ఒక మాట రాకూడదు మనకి. అహంకార ప్రేరితం ఒక మాట వచ్చిందే దేహబుద్ధి పెరిగిపోద్దు. రోగాలు ఎక్కడనేస్తాం మనం పుట్టడం ఒక రోగం, రోగానికి రోగం రావటం విశేషం లేదు, రోగానికి రోగం వస్తున్నాను పుట్టితే రోగం. స్వామి వివేకానంద అంటాడు, ఎవరికి ఏం ఉపయోగపడకుండా నీ శరీరం చచ్చిపోతున్నాడు, నీకు ఆ చెట్టుకి తేడా ఏంటన్నాడు. ఎవరికి ఏ రకమైన ఉపయోగపడకుండా నీ శరీరం చనిపోతున్నాడు, నీకు ఆ చెట్లకు తేడా ఏంటి, నీకు ఈ గోడకున్న తేడా ఏంటి. సేవాధర్మం కూడా చాలా కష్టం, పుణ్యబలం ఉంటేనే కానీ సేవాధర్మం కూడా రాదు. భగవాన్ చెప్తున్నాడు బాగా అర్థం చేసుకుని నీ శరణాగతి నిజమైతే, నీ శరణాగతి పాక్షికం కాకుండా పూర్ణ శరణాగతి అయితే బాధపడేవాడు మెదడు, ఆలోచించేవాడు మెదడు. ఏది ఈ మధ్యన చాలా కాలం బాధపడతాడు, బాధపడేవాడు కనపడతాడు, కనపడతాడు ఎక్కడ కనపడతాడు పోయాడు కదా. భగవాన్ దగ్గర చిన్నప్పుడు స్నేహితులు వచ్చి రమణ మహర్షి గారి దగ్గరకు వచ్చి అడిగేవాడు, మనం చిన్నప్పుడు ఆటలాడుకునే వాళ్ళం, బళ్ళకి వెళ్ళేవాళ్ళం, మీ ఇంటికేమో నేను వచ్చేవాడిని, మా ఇంటికి నువ్వు వచ్చేవాడు, చిన్నప్పుడు స్నేహితులు వచ్చి భగవాన్ దగ్గర మాట్లాడేవాడు, చిన్నప్పుడు మాటలు చెప్పేవాడు. అప్పుడు భగవాన్ ఎవరంటే, మీరు ఎదుగున్న వెంకటరామన్ ఇక్కడ లేదు, మీతో చదువుకున్న వెంకటరామన్ ఇక్కడ లేదు, ఎక్కడ ఉన్నవాడు ఎవరు మీకు తెలియదు. మీరు చెప్పిన అర్థం కాదు, ఇక్కడ ఉన్నవాడు ఆత్మ, అక్కడ ఉన్నవాడు జీవుడు, వారితో చదువుకున్న వాడు జీవుడు, మీ ఇక్కడ జీవుడు లేడు. మరి విధుగా ఉంటే పక్క లేకుండా పోయాడు అక్కడ. అంటే జీవుడు ఉన్నచోడు దేవుడు లేదు, దేవుడు ఉన్నచోడు జీవుడు లేదు, జ్ఞానం ఉన్నచోడు అజ్ఞానం లేదు, అజ్ఞానం ఉన్నచోడు జ్ఞానం లేదు. భగవాన్ మాట మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు ఎదుగున్న వెంకటరామన్, మీతో చదువుకున్న వెంకటరామన్, మీతో పాటలు పాడిన వెంకటరామన్ ఇక్కడ ఇన్ని లేడు. వాడు ఈనాడు చచ్చిపోయాడు, చచ్చిపోయాడు, చచ్చిపోయాడు. వాడు ఇక్కడ లేడు, ఈనాడు చచ్చిపోయాడు. ఎవరు మీతో ఆడుకున్నవాడు చచ్చిపోయాడు అంటే అర్థం, ఆ జీవ లక్షణాలు ఉన్నవాడు ఇప్పుడు పోయాడు. ఇప్పుడు ఇక్కడ ఒక ఉన్నాడు, ఇక్కడ ఒక ఉన్నాడు, వాడు ఎవడో మీకు తెలియదు, వాడెవడో మీకు తెలియదు. ఒకవేళ నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పినా నీకు అర్థం కాదు. అక్కడ ఉన్నవాడు ఇక్కడ లేడు, అక్కడ ఉన్నవాడు ఇక్కడ లేదు, ఇక్కడ ఉన్నవాడు ఎవరు ఒకటి నేను చెప్పడానికి ప్రయత్నం చేసినా నీకు అర్థం కాదు. ఇంకా ఒక జ్ఞానం ఇంకో జ్ఞానం అర్థం చేసుకోవాలి, ఒక మహాత్ముడు ఇంకో మహాత్ముడు అర్థం చేసుకోవాలి, ఒక అజ్ఞాని జ్ఞానం అర్థం చేసుకోలేదు. ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి అర్థం అవడం సరిగ్గా, వీడు అజ్ఞానం చేసుకుని జ్ఞానం ఆరోపిస్తాడు. కూడా అర్థం చేసుకున్నా ప్రయత్నం చేస్తాడు అనుకోండి, వాడి జ్ఞానం వీడికి ఎలాగే తెలియదని వీడు అజ్ఞానం తీసుకుని వీడి అజ్ఞానాన్ని ఆరోపించి వాడే అజ్ఞానం అంటాడు. నేను చెప్పినా నీకు అర్థం కాదు. మౌన భాష దక్షిణామూర్తి దేవ భాషది మౌన భాష. ఆచార్య వారు దక్షిణామూర్తి సత్రంలో చెప్తారు, మాయకు రెండు ఉన్నాయి, మాయ లక్షణాలు రెండు ఉన్నాయి, ఒకటి ఆవరణ దోషం, రెండు విక్షేప దోషం. ఆవరణ దోషం లేదనుకున్న వాళ్ళకి, విక్షేప దోషం లేదనుకుని అసలు మనసు చెల్లించదు, అసలు మనసుకి చాపల్యం కాదు. అసలు మాయంతా ఈ రెండు అట్లు ఉంది, ఒకటి ఆవరణ దోషం, రెండు చాపల్యం దోషం. ఆవరణ దోషం ఎంత దొరికి సత్కర్మ నిష్కామకర్మ చేయకుండా ఆవరణ దోషం నశించదు, ధ్యానం చేయకపోతే విచారణ చేయకపోతే విక్షేప దోషం నశించదు. ఆవరణ దోషం అంటే గాలిబుద్ధి స్వాహార, ఆ గాలిబుద్ధిని కలగించేది ఆవరణ దోషం. శరీరం ఒక చోట ఉంటుంది, మనసు ఇంకో చోట ఉంటుంది, అది విక్షేప దోషం. ఈ మాయ రెండాటిని పట్టుకుని అలాగే ఉంటుంది అక్కడ అని దక్షిణామూర్తి స్తోత్రంలో ఆచార్యులు వారు అన్నారు. ఆ దక్షిణామూర్తి స్తోత్రం ఎందుకు జరుగుతాడు కానీ స్తోత్రం అంటే ఉపనిషత్తు అయితే ఆ దక్షిణామూర్తి వాళ్ళ అరగత ఉండి ఎదుగుతుంది వాళ్ళకి సనత్కుమారుడు గురికి అలా చూచాడు, మౌనంగా ఉన్నాడు, ఆత్మ ఆత్మనే చూచింది. అక్కడంతా జ్ఞానం అదే, నేను ఏదై ఉన్నానో మిమ్మల్ని చూస్తే అదే కనిపిస్తున్నావు. మొట్టమొదటిలోనే యేసుక్రీస్తు విషయం చెప్పాను, మాటల విషయంలోనే వారికి ఉన్నది వారు ఇస్తున్నారు, మనకున్నది మనం ఇస్తున్నాం, వారికి లేనిది వారు ఎలా ఇస్తారు, మనకు లేనిది మనం ఎలా ఇస్తాం. అందుకే భగవాన్ ఏం చెప్తారంటే, నువ్వు లోకాన్ని ఉద్ధరించి కానీ కంగారు పడకు, నేను నువ్వు చూసుకుని లోకాన్ని, అప్పుడు లోకాన్ని ఉద్ధరించు. నిన్ను చూసుకుంటే నీకు భిన్నంగా కనపడదు లోకం. మనం ఎవరికైనా చిన్న ఉపకారం చేసామనుకోండి, వారికి ఉపకారం చేసామనుకోండి, నీకు అర్థం అవుతుంది భేద బుద్ధి కాదు, అది ఆవరణ దోషం. నాకు ఆ ఉపాధి నాదే అనుకుంటాడు, అంతా తానే అనుకుంటాడు. వాడు బయలుసుకుంటే వాడు వాడు నేను ఉపకారం చేశాను అనుకో, ఇంకోటి బయలుస్తే వాడు నన్ను మంచి ఉపకారం చేశాను అనుకుంటాడు, అదే ఆవరణ దోషం. మన రామకృష్ణ గారి మంచి పని ఎలా చేశారు, నేను సరే కాకినాడలో మంచి పని చేస్తే ఇవాడన్న గుర్తింది, ఇవాడన్న వైస్టింగ్, మీరు చాలా మంచి పని చేశారు అని నేను అన్నాను. ఆయన ఏమన్నారంటే, హూయామాయ్ గాడ్ ఓన్లీ కెన్ డూ థింగ్స్. నేను చేయలేదు భగవంతుడు చేశాడు, భగవంతుడి సంకల్పంలో భగవంతుడి స్కీమ్లో లేకపోతే నేను చెయ్యాలనుకున్నా చేయలేదు. హూయామాయ్ మరి రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చారు, పూజమే నేనేమన్నాను చైతన్య పూజమే, చైతన్య కంటే ఒకడు ఉన్నాడా, ఒకవేళ దేవుడి దేవుడి కంటే వేరుగా ఒకడు ఉంటే ఇక్కడ ఉంటే వాళ్ళు చేసే శక్తి ఉందో, పూజమ్మాయి వాటమ్మాయి. నేను ఊరికే ప్రయత్నం చేశాను, కానీ దేవుడు చేశాను. ఆయన గాడ్ కెన్ డూ థింగ్స్ అనలేదు, భగవంతుడు చేస్తానలేదు, గాడ్ ఓన్లీ కెన్ డూ థింగ్స్. ఆయన ఒకే చేయలేదు, మీరు ఒకటి చేసే శక్తి లేదని ఏం చేశాను చేశాడు. ఎవడున్నాడు ఇక్కడ ఉన్నవాడు చేయి అహంకారం చేయగలరా, నా అహంకారం ఏదైనా మంచి పని చేయగలరా, ఎవడున్నాడు ఇక్కడ? భగవాన్ చేయి కంటే భిన్నంగా నేను ఉన్నాను అనుకుంటే రామకరం. భగవాన్ చేయి భిన్నంగా నేను ఎవరో ఉన్నాను అనుకుంటున్నాను అనుకుంటే వాళ్ళు ఉంటే రామకరం అవుతుంది. రామకరం పనిచేయగలదు. గాడ్ ఓన్లీ కెన్ డూ థింగ్స్. గాడ్ కెన్ డూ థింగ్స్ అన్నది. గాడ్ ఓన్లీ కెన్ డూ థింగ్స్. అయ్యో నేను చేయాలంటే నీకంటే శక్తివంతుడు, నీకంటే బుద్ధిమంతుడు, నీకంటే జ్ఞానవంతుడు, నీకంటే సర్వశక్తులు గలవాడు, ఈ సృష్టిని నియమించేవాడు, జీవకోటి నియమించేవాడు, సర్వజ్ఞుడు, అంతర్యాన్ని ఒక ప్రభు ఒకడున్నాడు, ఒక ప్రభు ఒకడున్నాడు అయ్యా, వాడికి నీ మనసును తీసుకుని వశించు. అంతవరకు నువ్వు చేసే పని నీ తప్పని ఆయన చూసుకుంటావు. ఒకరోజు నువ్వు ప్రయత్నం చేసి తర్వాత నువ్వు ప్రయత్నం చేయడానికి ఒకటి మిగలవు. కదా కొంత దూరం వెళ్ళాక నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదు. నీ తరఫున చేసింది ఉంటే నీ దేహాన్ని నువ్వు ఉపాధి పనిముట్టుకని తీసుకుని ఈశ్వరుడి దేహాన్ని స్వాధీనం చేసుకుని నీ ద్వారా ఏ పని కావాలంటే ఆ పని నీ చేసుకుంటాడు. నీకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో ఈశ్వరుడు పనిముట్టుకని నీ శరీరాన్ని ఉపయోగించుకుంటాడట. అప్పుడు నీ దేహం దేవాలయం. పాలకులు పెద్ద గోపురం లాంటి కట్టిన వాడికి అంత మంచి కట్టిన వాడికి అంటే పుణ్యం రావచ్చు. నీ దేహాన్ని దేవాలయంలో చేసుకుంటే నీకు జ్ఞానం వచ్చేస్తుంది. దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టండి. అంత ప్రార్థన ఆ దేహాన్ని నడుపుతా ఉంటుంది. మీరు ఆ ప్రార్థనతో దేహంతో సాధక్యం పొందకండి. అటు జరక్కండి, అటు చూడకండి, అటు వరక్కండి. అటు కాదు మీరు చూడవలసింది ఇటు. జోడపాలెం ఇంటికి వచ్చింది దేహం. జోడపాలెం వచ్చిందేంటి? ఈరోజు నరసాపండి ఎందుకు ఉండకూడదు ఈ దేహం? ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇదే భగవాన్ చెప్పారు. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా పలానా సంవత్సరంలో, పలానా రోజులో, పలానా గంటలో మీరు ఇలాగ కళ్యాణ మండపంలో కూర్చున్నారంటే మీరు మీ తల్లి కడుపులోంచి మీ దేహం బయటకు వచ్చినప్పుడు నిర్ణయం పడి ఉన్నది. ఇదే భగవాన్ చెప్పాడు. నేను అవినాశలం వచ్చి కొత్తగా పొందిందంటే ఏం లేదు. నా దేహ ప్రారంభం ప్రకారం ఇక్కడ ఉన్న వయసులో ఉన్నారంటే మదీనా కొన్ని సంవత్సరాలకు వాయిపులు ఉండవలసిన ఉన్నాడంటే కర్మ సిద్ధాంతం ఎంత బలీయంగా ఉంటుందంటే ఒక కథ ఉంది దీని గురించి మన పురాణాలు. మీరు కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నాను. అంటే కర్మ సిద్ధాంతం మనిషిని ఎలా తిప్పుతుందో. ఒక మనిషిని ఒక పాము కలిసింది అట్టండి. పాము కలిసింది వాడు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఇంకోటి చూసి ఆ పాముని పట్టుకున్నాడు. పట్టుకుని ఈ అబ్బాయిని శవాన్ని ఈ శవం గలవాడు ఇంటికి తీసుకొచ్చాడు. చూసి పామును కూడా తీసుకొచ్చాడు. ఆ పట్టుకున్నాడు తీసుకొచ్చాడు పాము. ఏమని పావును అక్కడే చంపేద్దాం? మీ అబ్బాయిని ఏ పావు అయితే చంపిందో మీ ఎదురుగుండా పావును చంపుదామని తీసుకొచ్చాను. అంటే మీ అబ్బాయి చచ్చిపోయిన బాధ ఉంది కదా మీకు, ఆ బాధ పోవాలంటే మీ అబ్బాయిని కలిసిన పావును మీ కళ్ళ ఎదురుగుండానే చంపుతాన్నాడు. చంపడానికి సిద్ధమయ్యాడు. ఆ పావు ఉండటండి, నన్నెందుకు వెళ్ళి చంపుతున్నావు? ఎవరో నా లోపల ప్రేరేపించాడని సమాడు. వాడికి నాకు వినోదం లేదు, వాడికి నాకు వినోదం లేదు. ఇప్పుడు నాకు ఏ అపకారం చేయగలడు? ఏ టైం కనిపించేది కలవ కరవాలనిపించింది. ఇలా చాలా మంది కనిపిస్తున్నారు. కానీ ఇంచేది ఈయన చూసేది కూడా కరవాలనిపించింది. కలిగేశాను మనకు పని పాటు లేదా? కరవటే పని. చెట్టు మీద పాడుతున్నాం, చెట్టును కరుస్తున్నావా? రోడ్డు మీద అనేక మంది మనుషులు కనిపిస్తున్నారు, అందరూ కలుసుకుంటే వెళ్తున్నాం. మనకి కరవటం తప్పించి ఇంకో పని లేదా? రాళ్ళమే పాడుతున్నావు, రాళ్ళం కరుస్తున్నావా? ఇంకా అదే పనే మాకు. ఏదో టైం తీరు కనిపించాడు. ఇది నాకేం అపోయే కరవాలని అనిపించింది. మరి ఎవరో లోపల నాకు ఎవరు చూపించాడు తెలియదు. కలిసేసాను, చచ్చిపోయాడు. మరి నేనేం చేస్తాం? లోపల నుంచి అన్నదమ్ము రాజు చెప్పిన ఆజ్ఞ సరే ఆయన పట్టిరమ్మన్నారు. ఏమన్నా యమధర్మరాజుని పట్టిరమ్మన్నారు. ఏంటోయా వీడికి నువ్వు కరవమని పేరు పని చేశావంటే ఎంతమంది జనంలో ఈయనే కరవమని పేరు ప్రేరేపించావు ఆయన పట్టిరమ్మ. వాడనే నా తప్పేం లేదో కాలం యొక్క నిర్ణయం కాలుడు అన్న. ఎవడేమో కాలుడు పేరు చెప్తే ఆ కాలుని మనకు అంటే ఎవరైతే ఈ కాలు ఏ కాలంలో ఏది జరగలితే అది జరుగుతుంటుంది. ఆ కాలుడు వచ్చాడు. ఆ కాలుడు వచ్చి ఏమయ్యా నువ్వు యమధర్మరాజుకి ఆర్డర్ పంపాడంటే ఏంటి కారణం ఆ కాలుడు అన్నాడట? ఇది నే వీడి మీద మాకు అయిష్టం లేదు, వీడి మీద మాకు అయిష్టం లేదు. వీడి పూర్వజన్మలో చేసినటువంటి ఒక కర్మను బట్టి పాము చేత పలా రోజున పాము చేత కరవబడేటువంటి వీడికి ఉంది అలా ప్రార్థనలో రాసింది. పాము చేత కరవబడి చచ్చిపోవలసిన వాడికి ఆ కర్మ కాబట్టి చచ్చిపోయితే నేనేం చేస్తాను కాదు. చివరికి ఎక్కడ తీసుకొచ్చారు జడ్జిమెంట్? వాడి కర్మ అని చంపేసి అంతే. మన డెస్టినీ మనమే కాదు. ఎవరో అత్తగారి కారణం, ఆడబొచ్చు కారణం అనుకోకండి. ఆ పాలనేని కారణం కావని చెప్తుంది. ఆ పాలనేని కారణం కావని చెప్తుంది. ఇంకా మా అత్తగారి కారణం, మా ఆడబొచ్చు కారణం నేపాలు వారి మీద పెట్టద్దు. చివరికి పాము తప్పకుండు, ఎముడు తప్పుకున్నాడు, కాలుడు తప్పుకున్నాడు. చివరికి ఎక్కడ వచ్చింది అడిగి ఆడ పూర్వజన్మ దోషం వల్ల ఆ శరీరం అలా పోవలసింది ఈ జన్మలో. ఆడ దోషం వాడే తీసుకుపోయింది. అది కర్మ సిద్ధాంతం.